ಪ್ರೇಮೇನ ಆತ್ಮ ಬಂಧುರಲ್ಲ. మళ్ళీ ఈ రోజున ఆహ్వానించినటువంటి హెచ్ఏ కళ్యాణ మండపం కమిటీ వారికి మీ తరఫున నా తరఫున వారికి వందనములు సమర్పించుకుంటున్నాం. రాబోయే ప్రవచనాలు ఈ నెల 30వ తేదీ నర్సాపురం తెలాకుల కళ్యాణ మండపంలో ఈ నెల 30వ తేదీని నర్సాపురం ఈ నెల 7వ తేదీని నవంబర్ నెల 7వ తేదీ జిన్నూరు రమణ క్షేత్రంలో కార్తీక సోమవారం. తర్వాత కూడా సభలు ఉన్నాయి. నవంబర్ నెలలో ఇంకా సభలు ఉన్నాయి. జోలపాలెం ఒకటి ఇంకా సభలు ఉన్నాయి. మీకు నవంబర్ 7వ తేదీని తెలియపరుస్తాం. నవంబర్ 23వ తేదీ జోగులపాలెం ఉంది. నవంబర్ 7 జిన్నూరు. తర్వాత మిగతా సభలు అంటే నవంబర్లో వచ్చే సభలు భక్తులైన మీకు తర్వాత తెలియపరుస్తాం. తర్వాత నవంబర్ 25 తణుకు క్షత్రియ కళ్యాణ మండపంలో ఆ రోజు భక్తులందరినీ కూడా భోజనాలకు ఆహ్వానించారు. నవంబర్ 27వ తేదీన అంటే ఉదయం 10 మొదలు 12 దాకా భోజనాలు ఉంటాయి. 10-9 మధ్యలో ఏ సన్మానాలు ఉంటాయి. తర్వాత 2 సభ ఉంటుంది. భక్తులు భోజనాలకు ఆహ్వానించమని తణుకు కళ్యాణ మండపం వారు తెలియపరిచారు. భక్తులైన మీకు అందరికీ ఈ సమాచారం తెలియపరచటమే. తణుకు నవంబర్ 27వ తేదీన మళ్ళీ ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో జనవరిలో ఓ ప్రవచనం ఏర్పాటు చేస్తాం. ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమశివాయ ఓం గదాధరాయ నమః ఓం నమో గదాధరాయ ఓం శుద్ధాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం ధీరాయ నమః ఓం నమో వెంకటేశాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం దేహం అనుకుంటే ఈ దేహాన్ని చూడండి. మనం దేహం అనుకుంటే పుట్టుకుంది, చావుంది. మనం దేహాన్ని అనుకున్నంతకాలం చావు ఉంటుంది, పుట్టుక ఉంటుంది. ఇలా దేహాలు వస్తూనే ఉంటాయి మనకు. ఈ సృష్టి అనేది కూడా ఒక వ్యాపారమే. ఇలా చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు, పుడితే పుట్టి వాళ్ళు పుడుతూ ఉంటారు. రూపాయలు మారుతాయి, నామాలు మారుతాయి, సృష్టి అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఈ దేహం లోపలండి జీవుడు అనండి, మనస్సు అండి. చెవుడు ద్వారా వింటుంది, కళ్ళ ద్వారా లోకాన్ని చూస్తుంది. ఈ లోకం మన మనస్సు కళ్ళ ద్వారా మన మనస్సు ఈ లోకాన్ని చూస్తుంది. కళ్ళ ద్వారా చూసి ఈ మనస్సు అంత నిజం, మన చేత చూడబడి లోకం కూడా అంతే విధం. ఇవన్నీ పాక్షిక సత్యాలే, కానీ పరిపూర్ణమైన సత్యాలు కాదు, అబ్సల్యూట్ ట్రూత్ కాదు. కొంతమంది అనేక మంది పెద్దలు వస్తారు, వాళ్ళు చెప్పిన తాత్కాలికంగా అప్పుడు సమాజ పరిస్థితులు, సమాజ వ్యవహారాలు, దానికి తగ్గట్టుగా చెప్పి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి కొంతమంది తాత్కాలికమైన ప్రయోజనాలు కొన్ని చేసి సమాజానికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. రామకృష్ణుడు వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు. రమణ మహర్షి అంటే, గౌతమ బుద్ధుడు అంటే కేవలం ఒక కాలానికి ఒక దేశానికి పరిమితమైన వాళ్ళు కాదు. వాళ్ళు నోటమిట ఒక వాక్యం వస్తే దేశానికి అతీతంగా ఉంటుంది, కాలానికి అతీతంగా ఉంటుంది. సూర్యుడు ఎంతకాలం ఉంటాడో, చంద్రుడు ఎంతకాలం ఉంటాడో, నక్షత్రాలు ఎంతకాలం ఉంటాయో, కొండలు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతకాలం ప్రవహిస్తాయో, మాట కూడా అలా చెల్లుతూ ఉంటుంది. అంతేకాని ఇవాళ కొత్తగా ఉన్న 4 రోజుల్లో పాత పడిపోయే మాటలు కాదు. అంటే దేశకాలాలకు అతీతంగా ఆ మాటలు ఉంటాయి. అది వాళ్ళు బ్రాహ్మణస్థితి పొందితేనే అలా చెప్పగలరు, లేకపోతే చెప్పడం సాధ్యం కాదు. ఈ దేహం పుడుకుండి చనిపోతుంది. దేహం అనుకునే వాళ్ళకి దుఃఖం ఉంది, సుఖం ఉంది. దేహం నేను అనుకునే వాడికి బంధం ఉంది, మోక్షం ఉంది. దేహాన్ని తీసి పక్కన పెడితే నీకు పుట్టుక లేదు, చావు లేదు, బంధం లేదు, మోక్షం లేదు. మనం ఏదైతే నేను నేనే వ్యవహరిస్తూ ఉంటాం రోజులు, ఈ నేనెవరో మనకు ప్రశ్నించుకునే అలవాటు ఇంకా రాలేదు. కనిపించిన వాళ్ళ మీరెవరు, మీరెవరు, మీరెవరు. ఇతరుల గురించి మనం బోగట్ట సంపాదిస్తాం, కానీ ఈ నేను గురించి సమాచారం మనకు తెలియదు. ఇది అజ్ఞానానికి పరాకాష్ఠ, అవిద్యకు పరాకాష్ఠ. అందరూ నువ్వెవరో నువ్వెవరో అని అడుగుతాం, ఇలా తిరుగుతూ ఉంటాం, నదుల్లో స్నానాలు చేస్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం, పాఠాలు చదువుకుంటాం. ఈ తిరిగేది ఎవరు, పాఠాలు చదివేది ఎవరు, స్నానాలు చేసేది ఎవరు, ఈ నేనెవరు నువ్వెవరు అని ఇప్పుడు ఎంతవరకు మనం ప్రశ్నించటం లేదు. సమాజాన్ని ఉద్ధరిస్తానంటాం, మంచిది, సమాజాన్ని ఉద్ధరించి ఈ నేనెవరని. ఏదైతే మనం నేను నేను అని అంటున్నామో, దేహం నేనని అనదు, లోపల జీవుడు అనండి, మనస్సు అనండి, దానికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి. దేహం మటుకు నేను అనదు. దేహానికి నేననే శక్తి ఉంటే ఎవరు శ్మశానానికి వెళ్ళరు, అందరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఈ దేహం లోపల ఏదో ఉంది, మనస్సు అనండి, జీవుడు అనండి, ఇంకోటి జీవాంక్ష అనండి, ఇంకోటి ఏదో ఉంది, చైతన్యం తాలూకు ఏదో ఉంది, అది నేను నేను అంటాను. ఏదైతే మనం నేను నేను అంటున్నామో, ఈ దేహగతమైనది, మనోగతమైనది, ఇంద్రియగతమైనది, ఇది సత్యము కాదు. దేహం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, పుణ్యపాపాలు ఎంత నిజమో, స్వర్గ నరకాలు ఎంత నిజమో, మన వ్యవహారిక ప్రపంచం ఎంత నిజమో, మనం అనుకునే నేను కూడా అంతే నిజం. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను చనిపోతున్నాను అనుకుంటాడు అందరూ. ఎవరు దేహం అనుకోదు, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను దేహం అనుకోదు, దేహానికి భిన్నంగా ఉన్న నేను అనుకుంటాను. ఆ నేను ఎంత నిజమో, నీ దేహానికి వచ్చే చావు కూడా అంతే నిజం. ఎవరైతే ఈ దేహం, ఈ నేను, ఈ నేను నేనే నేను, ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో ఇది అసత్యం. ఏదైతే మనకి నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదైతే నేనుగా నేనుగా వ్యక్తం అవుతుందో అది బంధం. ఏదైతే మన లోపల నుంచి నేనుగా వ్యక్తం అవుతుందో అది అజ్ఞానం. ఏదైతే మనలో నేనుగా వ్యక్తం అవుతుందో అది అశాంతి. వచ్చి ఈ నేనికి ఏదైతే మనలో నేనుగా వ్యక్తం అవుతుందో ఆ నేను ప్రశ్నించుకోగా ప్రశ్నించుకోగా ఇతరులు నువ్వెవడని అడగటం మానేసి ఈ నేనెవడు ఈ నేనెవడని తన తన ప్రశ్నించుకోగా ప్రశ్నించుకోగా అది ఎక్కడి నుంచి ఉదయిస్తాడో ఆ నేననే తలంపు లోపల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. అది ఎక్కడి నుంచో ఆ నేనని తలంపు నీకు ఎక్కడ ఉదయిస్తుందో ఆ స్థానం నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు నీకు జ్ఞానం కలిగేది, శాంతి కలిగేది. అమృతం, అమృతం అంటే మృత్యువు లేని స్థితిని అమృతత్వం అంటారు. అప్పుడు అయ్యా నువ్వు మృత్యువులోంచి అమృతత్వంలోకి వచ్చేది, చీకట్లోంచి వెలుతుల్లోకి వచ్చేది, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వచ్చేది, బంధంలోంచి మోక్షంలోకి వచ్చేది. ఈ కాలక్షేప మాటలు కాదు, నగ్న సత్యాలు. అయితే మన హృదయంలో కపటం ఉంది, మనలో మన హృదయంలో ఇష్టాలు ఉన్నాయి, మన హృదయంలో అయిష్టాలు ఉన్నాయి, మన హృదయంలో రాగం ఉంది, మన హృదయంలో ద్వేషం ఉంది, మన హృదయంలో భయం ఉంది. ఈయన కనిపించే నామరూపాలు మాత్రమే నిజం. ఈ నామరూపాలకు అతీతంగా ఏం లేదనుకుంటున్నాం. అందుచేత మనకి ఇక్కడ ఉన్నటువంటి సద్వస్తు మనకి ఇరుకులోకి రావటం లేదు. ఇది సత్యాన్ని సత్యం తెలిసేది, బ్రహ్మజ్ఞానం కలిగేది, బ్రహ్మానుభవం కలిగేది, సాగు ఎలా ఉంటుందో, పుట్టుక ఎలా ఉంటుందో, దేశకాలకు అతీతంగా ఉన్నటువంటి ఆ సర్వజ్ఞత్వం, ఆ సద్వస్తు, ఆ సత్యవస్తువు ఈ కపటమైన మనస్సుగా తెలిసేది, కపటిగా తెలిసేది. భగవంతుడు 18వ అధ్యాయంలో చెప్తాడు, మనకు భగవంతుడు చెప్పిన మాటల మీద గౌరవం లేదు, న్యూస్ పేపర్ల మీద ఉన్న గౌరవం కూడా భగవంతుడు చెప్పిన మాట మీద మనకు గౌరవం లేదు. ఆ గౌరవం లేకపోవడానికి కారణం మన బుద్ధి మంచిది కాదు. అయితే భగవంతుడు చెప్పిన వాక్యాలు మనకు చేదుగా కనిపిస్తాయి. భగవంతుడు మనం బాగుపడటం కోసం ఎన్ని మాటలు చెప్పినా అది విషపూరితంగా ఆముదంలా కనిపిస్తాయి మనకు. ఎంచేత మన బుద్ధి మంచిది కాదు, మనకు సంస్కరింపబడిన బుద్ధి కాదు, అణిగిన మనస్సు కాదు. గీతలో చెప్తాడు, నీ మనసు ఎంతవరకు అనగలంటే అణువు కంటే, అణువు బాగా సూక్ష్మమైంది, అణువు కంటే బాగా అణిగిపోవాలి. అలా అణిగిపోతే ఉవ్వెత్తిగా, ఉధృతంగా, ఉన్నతంగా, ఉదాత్తంగా నీ వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. నువ్వు ఎంతవరకు అణిగిపోవాలంటే అణువు అతి సూక్ష్మంగా ఉంటుంది, అంతకంటే ఎక్కువ సూక్ష్మం అయిపోవాలి. అప్పుడు అయ్యా నీ ద్వారా జరిగేది జరిగి సమాజానికి ఎంతో నీ ద్వారా జరుగుతుంది. మనకు అర్హత లేకుండా, యోగ్యత లేకుండా ఏదో సమాజాన్ని ఉద్ధరిందామంటే సాధ్యం కాదు. యు ఓన్లీ గెట్ వాట్ యు డిజైర్. మనకు బుద్ధి ఉందనుకోండి, అందరికీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళతో నడుస్తాం, చేతులతో పని చేస్తాం, నోటితో మాట్లాడతాం, బుద్ధితో ఆలోచిస్తాం. ఈ మధ్యన ఒక పెద్ద మనిషి అన్నారు నా దగ్గర, నాకు ఇద్దరు డాక్టర్లు ఉన్నారన్నారు. ఆ ఇద్దరు డాక్టర్లు ఎవరంటే కుడికాలు ఒక డాక్టర్ అంటున్నాయి, ఎడంకాలు ఒక డాక్టర్. నాకు ఇద్దరు డాక్టర్లు పెట్టుకున్నానే అన్నారు. ఎవరండి ఆ డాక్టర్లు అంటే, ఒకరు సర్జన్ ఒకరు ఫిజీషియన్ అన్నాను. అలా కదండి, నా కుడుకాలు ఒక డాక్టరు, ఎడంకాలు ఒక డాక్టరు. అంటే రోజు ఒక అరగంట కాను, 45 నిమిషాలు చదువు ఈ కాళ్ళతో నడుస్తుంటే డాక్టర్ల మందులతో పని లేకుంటే నాకు ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి నా కాళ్ళే నాకు డాక్టర్లు అన్నాడు. అంటే మార్నింగ్ ఒక 45 నిమిషాలు కానీ అరగంట కానీ వాకింగ్ వల్ల చాలా ఆరోగ్యం వస్తుంది. పైగా వాకింగ్ ఈజీ, పెద్ద ఆసనాలు ఎక్కర్లేదు, ఎక్సర్సైజ్లు వాకింగ్ చాలా ఈజీ అని చెప్పి నాకు డాక్టర్లు, నా రెండు కాళ్ళే నాకు డాక్టర్లు. ఆ రెండు కాళ్ళతోటి వీలైతే 45 నిమిషాలు లేకపోతే ఒక అరగంట వాకింగ్ వాక్ చేసిన ఎంతో కొంత శరీరానికి ఆరోగ్యం వస్తుంది అని చెప్పి నా కాళ్ళే నాకు డాక్టర్లు అన్నాడు. అంటే మన బుద్ధి ఉంది, భగవంతుడు కొన్ని శక్తులు ఇచ్చాడు మనకు. కొంతమంది ఉన్నతంగా ఆలోచిస్తారు, ఆలోచన మంచిగా మంచి వైపుకి ఆలోచించాలి కానీ చెడ్డ వైపుకి ఆలోచించకూడదు. మంచి వైపుకి ఆలోచిస్తా అంటే బుద్ధి బలం పెరుగుతుంది. అలాగే మనకు చదువు ఉంది, కొన్ని పెద్ద చదువులు లేకపోయినా ఇదే సామాన్యమైన చదువు ఉంది. ఈ చదువుని మంచికి ఉపయోగిస్తా అంటే ఆ విద్యకు మనకు శక్తి పెరుగుతుంది. ఈ చదువును మనం మంచి ఉపయోగిస్తే ఇప్పుడు ఎంత తెలివి ఉందో అంతకంటే తెలివి కూడా పెరుగుతుంది. అలాగే మన దగ్గర కొంతమందికి డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు. ఈ ధనాన్ని మనం మంచికని ఉపయోగిస్తుంటే భవిష్యత్తులో మనకు ధనం పెరుగుతుంది. మనం చెడ్డక్కనకు ఉపయోగిస్తుంటే మనకున్న ధనం, ధనం ఉంది కానీ చెడ్డకు ఉపయోగిస్తే ఉన్న ధనం తగ్గిపోతుంది. మంచి చేసి సత్కర్మలు చేసి ఇంతవరకు సృష్టిలో ధనహీనుడైన వాడు ఎవడం లేడు. చెడ్డ అలవాట్లు గెలితే 10 కోట్లు 10 రోజులు ఆరిపోతుంది. ఇంతవరకు మంచి పనులు చేసి పాడైపోయినాడు ఎవడం లేడు, భేదవాడైన వాడు ఎవడం లేడు. ఇప్పుడు మనకే ధనం ఉందనుకోండి, మంచి పనులు చేస్తాంటే మన ధనం తరగదు, పెరుగుతూ ఉంటుంది. మనకున్న ధనంతో చెడ్డ పనులు చేస్తూ ఉంటాం అనుకోండి, ధనం తరిగిపోతుంది. పెరగటం మాత్రం ఏమిటండి, తరిగిపోతుంది. చివరికి వచ్చేవాడు దారిద్ర్యం మిగిలి ఇల్లు ఒకటే గొల్లవదు, మన శరీరం కూడా గొల్లవు. డబ్బు పెట్టి లివర్ పాడు చేసుకుంటాం, డబ్బు పెట్టి శరీరాన్ని పాడు చేసుకుంటాం, డబ్బు పెట్టి కొంపను పాడు చేసుకుంటాం. ఒకటి బుద్ధి, రెండు డబ్బు, మూడు చదువు, ఇవన్నీ మనం జాగ్రత్త ఉపయోగించుకుంటే అభివృద్ధి అయిపోతాయి. అవి సరిగ్గా ఉపయోగించు అయ్యే మనం శుభ్రంగా పాడు చేసేసి జీవించుండగానే శవాల కింద అయిపోతాం. తమేవో శరణం గచ్చా సర్వభావేన భారత. చివరి అధ్యాయంలో ముగింపులో భగవంతుడు వాసుదేవ స్వామి వారి ముఖాన్ని ఇంత ముఖం చేసేసుకుని పెద్ద తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత, ఈశ్వరుడు మీ అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. నీ కళ్ళకు కనిపించడం లేదని, నీ బుద్ధికి అంచడం లేదని లేడని అనుకోకు. నీ ఇంద్రియాలకు కనపడ్డావు, నీ బుద్ధికి అందడు, అలాగని లేడనుకోకు. నువ్వెంత, నీ జీవితం ఎంత, నీ బుద్ధి ఎంత, నీ తెలివి ఎంత, ఈ గోడ పక్కన ఏముందో నీకు తెలియదు. ఈ సృష్టి గురించి అని నువ్వు ఆలోచించేది, ఈ ఖగోళం గురించి నీకు ఎంత తెలుసు, ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. నువ్వు ఏమాత్రం తెలియగలవాడు అని మీ అందరి హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. చైతన్యంగా ఉండి మీ దేహం యొక్క ప్రారంభం ఆడించి తోలుబొమ్మలు వెనకాల తోలుబొమ్మలు ఆడించి వాడు తోలుబొమ్మలు ఎలా ఆడిస్తాడో మీ దేహం అనే బొమ్మల్ని ఆడిస్తున్నాడు. ఉన్నాడు ఒకడు, ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు. అది రూపరహితుడు, నామరహితుడు, పని చేస్తూ ఉంటాడు. మీలా చేయడు, అహంభావంతో చేయడు, చేస్తున్నట్టుగా మీకు కనపడ్డు చేస్తూ ఉంటాడు. ఈ సీలింగ్ ఫ్యాన్ ఉందనుకోండి, దాన్ని ఫుల్ స్పీడ్ పెట్టేస్తే ఆకులు కనపడవు. ఆకులు కనపడతాలి, వినండి, ఫ్యాన్ తిరగటం లేదని అర్థం కాదు. అదేవిధంగా ఈశ్వరుడు నీ బుద్ధికి అందనంత వేగంగా, నీ కళ్ళకు అందనంత వేగంగా పనిచేస్తున్నాడు. నీ బుద్ధికి అందటం లేదు, నీ కళ్ళకు కనిపించడం లేదు, ఆయన పనిచేయటం లేదు. నువ్వు అనుకో, చేస్తాడు, అది చేసేది క్వైట్గా చేస్తాడు, కూల్గా చేస్తాడు, సైలెంట్గా చేస్తాడు, నిర్మలంగా చేస్తాడు, నీ గుర్తింపులతో పని లేకుండా చేస్తాడు. వాడు ఈశ్వరుడు. మనల్ని అందరు గుర్తిస్తున్నారా లేదా? అలా గుర్తింపుల కోసం చేసేవాడు కాదు. అహంభావానికి ఇతరులు ఉన్నారు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు లేరు, జ్ఞానానికి ఇతరులు లేరు. చైతన్యానికి ఇతరులు అంటూ లేరు, జ్ఞానానికి ఇతరులు అంటూ లేరు, అజ్ఞానికి ఇతరులు ఉన్నారు. తమేమ శరణం గచ్చే శరణం, మీరు హృదయంలో ఒక ఈశ్వరుడు ఉన్నాడు. వాడికి చావు ఎలా ఉంటుందో తెలియదు, వాడి పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు. వాడు ఉన్నట్టు వాడు ఉన్నాడని సంగతి, ఆడు ఉండటం వల్లే ఆడు, ఆడు లోపల ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. గుళ్ళో ఉన్న దేవుడి కంటే గుళ్ళో ఉన్న దేవుడు పాక్షికం. మన హృదయంలో ఉన్న దేవుడు 100కి 100 పళ్ళు సత్యం. మా గుళ్ళో ఉన్న మన దేహం ఎంత నిజమో మా గుళ్ళో ఉన్న దేవుడు కూడా అంతే నిజం. మన హృదయంలో అంతర్యామిగా ఉన్న దేవుడు 100కి 100 పళ్ళు సత్యం. వీడు మనల్ని ఆడించేవాడు, వీడు మన శరీరం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. మనం ఎంత తినాలో అన్నం చూస్తూ ఉంటాడు. కొంతమంది కంచం దగ్గర కూర్చుని 2 ముద్దలు తిని 3వ ముద్ద తినకుండా చచ్చిపోయిన వాడు ఉన్నారు. ఇచ్చే 3వ ముద్ద వాడు తిన్నవాడు, ఆ టైం అయిపోయింది, వాడు తీసుకుపోతాడు. 3వ ముద్ద తినకుండా, 2 ముద్దలు తిని 3వ ముద్ద తినకుండా శరీరాన్ని అణిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు ఉన్నారు. 3వ ముద్ద ఈశ్వరుడు తిన్నవాడు, వాడికి 100 కోట్లు డబ్బు ఉన్నారు. చాలా మంది అంటూ ఉంటారు, ఏంటి ఈ మధ్య మమ్మల్ని అశాంతి పీడిస్తుంది. పూర్వజన్మల్లో మనం పవిత్రంగా జీవించకపోతే, పూర్వజన్మల్లో మనం పరిశుద్ధంగా జీవించకపోతే, పూర్వజన్మల్లో మనం వివేకవంతంగా జీవించకపోతే, పూర్వజన్మలో మనం సత్కర్మ కనుక చేసి ఉండకపోతే, అదే మనలో అశాంతిగా దుఃఖంగా శ్మశానానికి వెళ్ళి వరకు పీడిస్తుంది. నరేం ఏమిట యజ్ఞానం అన్నాడు సార్ రామకృష్ణుడు. నరేం 4 రోజులు కనపడకపోతే నీటిలో ఉన్న చేపను గట్టి మీద వేస్తే ఎలా గిలగిలగా ఎలా కొట్టుకుంటుందో, నరేం 4 రోజులు కనిపించకపోతే రామకృష్ణుడు ఎలా బాధ పిండు, తడిగుడ్డలు పిండేస్తే ఎలా ఉంటుందో, అలా మనసు పిండేసినట్టుండేది నరేం. నరేం కనిపించకపోతే అది జన్మాంతర అనుబంధం. ఎప్పుడు అనుబంధమో ఎక్కడ అనుబంధమో చెప్పలేం, కానీ అది జన్మాంతర అనుబంధం. పూర్వజన్మలో మీకు ఏదైనా అనుబంధం కనుక ఉంటే మీ శరీర విషయం అయ్యే వరకు ఆ స్నేహం అలా కొనసాగుతుంది. అనుబంధం లేకపోతే ఏదో పాయింట్ లేదు, బ్రేక్ అయిపోతుంది. నరేం జ్ఞానం అంటే ఏమిటి, ఎంత ముద్దిగా చెప్పాడో చూడండి. నరేం జ్ఞానం అంటే ఏమిటి అని రామకృష్ణుడు అడుగుతాడు. ఓం రామకృష్ణాయ నమః. నరేం జ్ఞానం అంటే ఏమిటి అంటాడు. నరేం అలా చూస్తున్నాడు, గురువు గారి యొక్క నేత్రాలను చూస్తున్నాడు, ఆ సమాధి స్థితిని చూస్తున్నాడు. మనకి తెలియంది దానికి తెలుస్తుందని గుర్తిస్తున్నాడు. అప్పటికే ఆయన బిఏ చదువు పూర్తయిపోయింది, అంతకు ముందు రోజున దేవుడు లేడు, భీముడు లేడు అన్నాడు. నాకేదో గైన ఉద్యోగం ఇస్తానంటున్నా, నాకు బిజీ అయిపోయింది, నేను ఎదురు ఉద్యోగానికి వెళ్ళిపోతాను. రామకృష్ణుడు అంత చూస్తున్నాడు, మరే ఈ ప్రపంచ ప్రఖ్యాతి పొందవలసినటువంటి వీడు ఆ గయలో ఉద్యోగానికి ఎందుకు వెళ్తాడో ఈశ్వరుడు చూసుకుంటాడు కదా లోపల. నరేంద్రన్నాడు, జ్ఞానం అంటే ఏమిటి అన్నాడు. ఒక్క మాటలో చెప్పాడు జ్ఞానం అంటే ఏంటో రామకృష్ణుడు. భగవంతుడే కర్త, భగవంతు ఓ భగవంతుడా, నువ్వే కర్త, నేను అకర్త, నువ్వే జ్ఞానం, నేను అజ్ఞానాన్ని. ఈ దేహంతో ఏదో పని చేస్తూ ఉంటాం, దేహం ఉంది మనకు, ఈ దేహంతో ఏదో పని చేస్తాం, మంచి చేయొచ్చు చెడ్డ చేయొచ్చు. దేహం నువ్వైతే నువ్వు కర్తవు, నువ్వు దేహం నువ్వైతే నువ్వు కర్తవే, నువ్వు దేహానివా. ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడ. దేహం కనుక నువ్వైతే నువ్వు కర్తవే, ఎవడని ఏ పని ఎలా చేస్తాడు, దేహంతో చేస్తాడు. ఆ దేహానికి నువ్వు దేహాన అయితే నువ్వు కర్తవే, నువ్వు దేహానివి కాదే, ఈశ్వరుడు కర్త. కానీ నువ్వేమనుకుంటున్నావు, ఈశ్వరుడు కర్త కాదు, చైతన్యం కర్త కాదు, నేనే కర్తను అనుకుంటున్నాను. అంచేది నిన్ను దుఃఖం వెంటాడుతున్నారు. దేవుడు లేడు, జీవుడు లేడు అంటున్నావు. దేవుడు నీ బుద్ధి మీద ఆధారపడలేడు, నీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడలేడు, నీ రాగద్వేషాల మీద ఆధారపడలేడు, నీ కోపతాపాల మీద. నీ కోపం వచ్చి దేవుడు లేడు అనవచ్చు, అంత బాధ్యత ఉన్న దేవుడు ఎక్కడికో పోడు. ఉన్నది ఏదో ఉంది, లేనిది ఏదో లేదు, లేకపోవడం లేనిదానికి ఉన్నటం అంటూ లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు. కానీ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా నీకు కనిపిస్తుంది, దాన్ని మోహం అంటారు నరేం. ఇప్పుడు మన కను కామెర్లు రోగం వచ్చిందనుకోండి, వచ్చి అంత పచ్చగా కనిపించవచ్చు, అలాగని అంత పచ్చగా ఉందని కాదు, లోపల చైతన్యం ఉంది. మనం సాధన చేసేప్పుడు అది వేరు, మనం వేరు, అది వేరు, మనం వేరు అని అనుకునే సాధన చేస్తూ ఉంటాం. అది ఎరుకులోకి వచ్చాక, అది అనుభవానికి వచ్చాక, దేహం నేనేటప్పటికి దేహం ఎలా స్ఫురిస్తుందో, నేనేటప్పటికి ఆ చైతన్యం స్ఫురించే ఆ టైంకి వచ్చాక అప్పుడు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? అది వేరు, నేను వేరు కాదు, అదే నేను, నేనే అది, ఐఎమ్ దట్, అదే నేను. అది తెలుసుకున్నాక తెలుస్తుంది అదే నేనని. అప్పుడు వాడు సంసారంలోంచి, చావు పుట్టుకల్లోంచి, ఈ రాగద్వేషాల్లోంచి, ఈ బంధ మోక్షాల్లోంచి, ఇదిట్లోంచి, ఈ రుగ్మతల్లోంచి, అన్నిట్లోంచి బయటపడతాడు. వాడే జ్ఞానం. నేను పుట్టాను అనుకున్నవాడు ఎవడు జ్ఞాని కాదు, నేను చనిపోతున్నాను అనుకునేవాడు ఎవడు జ్ఞాని కాదు. ఏ వస్తువుకి అయితే చావు లేదో, ఏ వస్తువుకి అయితే పుట్టుకు లేదో, అది ఎక్కడో లేదు, ఎక్కడో కైలాసంలో లేదు, వైకుంఠంలో లేదు, నీ హృదయంలో ఉంది, నీ అంతరాంతరాలలో ఉంది. అంతర్యామిగా ఉన్నాడు ఈశ్వరుడు, అంతర్యామిగా ఉన్నాడు. ఉంటే ముద్దబ్బాయిగా లేడు, పని చేస్తున్నాడు, ముద్దబ్బగలేడు పని చేస్తున్నాడు. నీకు వచ్చే తలంపులకి, నువ్వు చేసే పనులకి, నీకు వచ్చే తలంపులకి, నువ్వు మాట్లాడే మాటలకి, నీ నాలుగుకి, నీ కళ్ళకి, నీ చేతలకి సాక్షిగా ఉన్నాడు అడే పరమాత్మ. నీకు ఎవరికి తెలియకపోవచ్చు, ఏదో తలంపు ఇప్పుడు రావచ్చు మీకు, నా పక్కన కూర్చుని వాడికి తెలియదని నువ్వు అనుకోవచ్చు, కానీ అంతర్యామిగా ఉన్న సాక్షికి తెలుస్తూ ఉంటుంది. వాడు సాక్షి, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. నిమిత్తం మాత్రం భవ సవ్య సాక్షి. అర్జునుడు అనుకుంటాడు, ఈ భీష్ముని ఎలా చంపగలం, ద్రోణుని ఎలా చంపగలం, వీళ్ళందరినీ ఎలా చంపగలం. ఓ నిమిత్తం మాత్రం, ఈ శ్లోకం మీరు రోజు జ్ఞాపకం పెట్టుకోండి, నిమిత్తం మాత్రం భవ సవ్య సాక్షన్. అర్జున, ఊరికే నిమిత్తం మాత్రంగా ఉన్నావు, చేతులు ఆడించు, పని నాది, గౌరవం నీది. నువ్వెవరైతే చంపుదాం అనుకుంటున్నావో, నువ్వు ఎవరినైతే చంపుదాం అనుకుంటున్నావో, వాళ్ళందరినీ చంపి పోగులు పెట్టి ఉంచాను. నువ్వు చేతి రాడించి అర్జునుడు చంపారని లోకం అనుకుంటుంది, కానీ చేసేది నేనే. కామరాజనాడలాంటి పెద్ద పెద్ద నాయకులు, ఇప్పుడు కూడా కామరాజ రాజ్యాన్ని రామరాజ్యం అంటారు, అంత పర్ఫెక్ట్గా పరిపాలించాడు కామరాజనాడలు. ఇప్పుడు కూడా కొంతమంది అంటూ ఉంటారు కామరాజ్యం అంటే రామరాజ్యం అని. ఆయన ఒక మామూలు స్టూడెంట్ చేతిలో ఓడిపోయాడు ఒకసారి, ఒక కాలేజీ స్టూడెంట్ చేతిలో ఓడిపోయాడు. అది డెస్టినీ, యు ఆర్ క్రియేచర్స్ ఆఫ్ డెస్టినీ. అయితే ఓడిపోయాడు, దుఃఖ పెట్టుకోలేదు, ఆ వాటముని సంతోషంగా అంగీకరించాడు. ఇందిరాగాంధీకి వాటం వచ్చిన వాడు వాటం ఉండలేకపోయింది ఆవిడ. కామరాజు అవక్ కాదు, ప్రజల ఇష్టమే, ప్రజలు ఎలా చేస్తే అలాగా, ప్రజలు నిర్ణేతలు. ఆయన వాటమును ఇష్టంగా సంతోషంగా అంగీకరించాడు వాడు కామరాజు. కానీ ఫలితాన్ని తాడుమారు చేయడానికి ఇందిరాగాంధీలాగా వాడు ప్రయత్నం చేయలేదు కామరాజు. తమేవ శరణంగచ్చ సర్వభావైన భారత అని ఈ లోపల ఉన్నాడు వల్ల ఒక బ్రహ్మం ఉంది, ఒక ఈశ్వరుడు ఉన్నాడు. ఈ పంచభూతాలు, జీవకోటి, మొత్తం సృష్టి అంతా ఎక్కడి నుంచి చైతన్యం నుంచి వచ్చిందో. కృష్ణుడు గీత చెప్పేటప్పుడు నేను నేనంటే మనం చెప్పే నేనే కాదు, అంతర వ్యాపించిన వస్తువు, అంతర సద్ద వస్తువు, దేశకాలతో సంబంధం లేకుండా, సృష్టితో సంబంధం లేకుండా అంతర వ్యాపించిన వస్తువు ఏదైతే ఉందో చైతన్యం అక్కడ నేను నేనని చెప్పేది. అంతేకాని దేహమాత్రుడు కాదు, అక్కడ ఒక దేహగతమైన నేను కాదు. మనం నేనంటే అంటే ఈ దేహగతమైన నేను. మనం నేనేటప్పటికీ ఏదో రూపంతో తాదాక్ష్యం పొందుతాం, ఒక పేరుతో తాదాక్ష్యం పొందుతాం. మనకు 100 సంవత్సరాల వయసు వచ్చినా సాధన లేకపోవటం వల్ల మనకు కనిపించే రూపాలు, ఈ నామాలు నూటికి 100 పాళ్ళు అసత్యాలనే బుద్ధి మనకు రావటం లేదు. మనం ఏదైనా పని చేసి, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక రూపాన్ని నామాన్ని పెట్టుకుని పని చేయకూడదు. అది ధర్మం అనుకున్నప్పుడు ఆ పని చేయటం, ఇది న్యాయం అనుకున్నప్పుడు ఆ పని చేయటం, పని చేసి చేతులు కడుక్కోవటం. అదే రూపాలని నామాలని పెట్టుకుని మనం పని చేస్తుంటే ధర్మ మార్గంలో ప్రయాణం చేయలేము, న్యాయ మార్గంలో ప్రయాణం చేయలేము. మన మోక్షానుభవం, ఆ నిర్వాణ సుఖం, మోక్ష సుఖం, అది మన హృదయంలో ప్రవేశించే అవకాశం లేదు. సృష్టి ప్రారంభమయ్యాక ఎన్నో రూపాలు వచ్చినాయి, రూపాలు బయటకు పోయి భవిష్యత్తులో అనేక రూపాలు వస్తాయి, ఆ రూపాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇలా గాంధీ గారు మీకు మాట మంచి మాట చెప్పచ్చు, ఆ తాత్కాలిక పరిస్థితిని బట్టి. అది ఏదో 1700 ఆ మాట బాగానే ఉంటుంది, మంచిదే. అలాగే కార్ల మార్క్స్ చెప్పొచ్చు, ఇంకో మహాత్ముడు చెప్పొచ్చు, కానీ భగవంతుడు చెప్పిన మాట అలా కాదు. కలకాలం, ఆశ్చర్యకాలం, ఆ 3 టైమ్స్లో ప్రకాశిస్తూ ఉంటుంది స్వయం ప్రకాశుడు దేవుడు. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు. అప్పుడు 200 సవరణలు చేయటానికి భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ఫుల్ స్టాప్ కానీ కామానకాలం మనం కదపలేము, అది దైవవాణి. అది ఎవరినో ఎవరినో మెప్పుల కోసం చెప్పిన మాటలు కాదు, ఓట్ల కోసం చెప్పిన మాటలు కాదు, నోట్ల కోసం చెప్పిన మాటలు కాదు, ఎలక్షన్ నగ్గటానికి చెప్పిన మాటలు కాదు, పాపులరిటీ కోసం చెప్పిన మాటలు కాదు. సత్యము, సత్యము దేవుడై ఉన్నది, ప్రేమ దేవుడై ఉన్నది, జ్ఞానము దేవుడై ఉన్నది. ఆ జ్ఞానం, ఆ శాంతి, ఆ సత్యం ఒక దేహం ధరించి మాట్లాడుతుంది, వాడి దేవుడు. దేవుడు అంటే ఇతరుల మీద ఆధారం పడకుండా స్వయంగా ప్రకాశించేవాడు దేవుడు. ఇప్పుడు ఈ మైక్ నేను చూడాలంటే ఇక్కడ లైట్ అని ఉండాలి, సూర్యుడి ప్రకాశం ఉండాలి కాదు, దేవుడు అలా కాదు. వాడు ఉండటం వల్ల వాడు తెలియబడుతూ ఉంటుంది. బయటను వ్యక్తుల వల్ల కానీ, బయటను పరిస్థితుల వల్ల కానీ, ఈ పంచభూతాల కానీ అక్కర్లేదు, వాడు ఉండటం వల్ల వాడు తెలియబడుతూ ఉంటుంది, వాడు దేవుడు. మనకి కపటమే పోలేదు, దేవుడు అనుభవంలోకి రావాలి. ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాడు కృష్ణుడి గీతలు, అర్జున నువ్వు రాగద్వేషాలు లేకుండా, ఇష్టాయిష్టాలు లేకుండా నీ ఇంద్రియాలతోటి ఒకవేళ విషయాలు గ్రహిస్తున్నా, నీకు ఇష్టాయిష్టాలు లేకుండా, రాగద్వేషాలు లేకుండా నీ ఇంద్రియాలతోటి లోకంలో ఉన్న విషయాలు గ్రహిస్తున్నా, నీ శాంతి చెదిరిపోదు, నీ సుఖం చెదిరిపోదు. నువ్వు ఇష్టాయిష్టాలు రాగద్వేషాలు పెట్టుకుని విషయాలు గ్రహిస్తున్నప్పుడే ఇంద్రియాలతోటి నీకు లోపల అశాంతి ప్రవేశిస్తుంది. రాగద్వేషాలు మూట కట్టి పక్కన పెట్టు, యాజకీయుడిగాని విషయాన్ని నీ ఇంద్రియాలతో గ్రహించవచ్చు. ఆ విషయాల మటుకు నీకు అశాంతిని తీసుకురావు, శాంతిని తీసుకొస్తాయి. ఎప్పుడు రాగద్వేషాలు లేనప్పుడు అర్జున త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. ఓ భారత అర్జున, మీకు ఎవరైతే సహకరిస్తారని ఇల్లాని సహకారం, మీరు ఏదైనా ఒక పని సాధించాలనుకున్నప్పుడు అందరి సహకారం తీసుకుంటారు. మీ ప్రయత్నం మీరు చేస్తూ అందరి సహకారం తీసుకుంటారు. అర్జున, మీరు ధనం సంపాదించుకుంటున్నారు, అదే పని అనుకుంటున్నారు. కష్టపడి చదువుకుంటున్నారు, అదే పని అనుకుంటున్నారు. కీర్తిని సంపాదించాలనుకుంటున్నారు, అదే పని అనుకుంటున్నారు. అయితే మనస్సును పవిత్రం చేసుకోవటం, మనస్సును స్వచ్ఛం చేసుకోవటం, మనస్సును ఏకాగ్రం చేయటం, అది బట్టికి పని కాదా? డబ్బు సంపాదించుకోవటమే పనే, చదువుకోవటమే పనే, ఉద్యోగం చేయటమే పనే, చచ్చిపోవటమే పనే, అన్నం తినటమే పనే. నీ మనస్సును స్వచ్ఛంగా చేసుకోవటం, నీ మనస్సును ఏకాగ్రం చేయటం, నీ మనస్సును పరమ పవిత్రం చేయటం, నీ మనస్సును నిర్మలం చేయటం, నీ మనస్సును నిశ్చలం చేయటం, అది పని కాదనుకుంటున్నావా? అది పని కాదు. నువ్వు బాగు చేసుకోవడం పని కాదా? నీకు పొట్టంది, 10 రూపాయలు సంపాదించుకో, అది ఒకటే పనే. నీ మనస్సు శుద్ధి చేసుకోవడానికి నువ్వు ఏం ప్రయత్నం చేయక్కర్లేదా? అది పని కాదనుకుంటున్నావా? సర్వభావేన భారత. అందుచేత లోపల ఈశ్వరుడు ఉన్నాడు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, విచారణ చేయండి, సంఘసేవ చేయండి. మీకు చేతనైతే మీరు సంఘానికి సమాజానికి ఉపయోగపడండి, సామాజిక స్పృహ కలిగి ఉండండి. మీరు ఎన్ని రకాలు చేస్తారో చెయ్యండి. కొంతమంది భగవంతుడికి నోటితో ఆరాధిస్తారు, కొంతమంది చేతులతో ఆరాధిస్తారు, కొంతమంది వీరికి విప్పు సర్వీస్తో సరిపెట్టుకుంటారు, కొంతమంది భగవంతుడను చాలా గొప్పవాడు అంటారు, వాడు చెప్పిన మాట ఎవడలేదు. ఇటువంటి లిప్ సర్వీస్ వల్ల భగవంతుని మోసపోవడం. మనం సమాజాన్ని మోసం చేయొచ్చు, కానీ ఈశ్వరుని మోసం చేయలేము. ఇచ్చేది మనకు తలంపు వచ్చాక మనకు తెలుస్తుంది. తలంపు రాకముందే మనకి ఏ వాసన ఉందో, ఏ సంస్కారం ఉందో, లోపల ఏముందో వాడు చూస్తూ ఉంటాడు. వాడు సర్వసాక్షి, సర్వదర్శి. భగవంతుడంటే త్రీ టైమ్స్ మనకు 3 కాలాలు ఉన్నాయి. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. గాంధీ గారు చెప్పిన సిద్ధాంతం ఇలా బాగుండొచ్చు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత సిద్ధాంతం పక్కన పెట్టచ్చు. 3 టైమ్స్ భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. 3 కాలాల్లోని ఎవడు మాట అయితే ప్రకాశిస్తుంది వాడి దేవుడు. పెద్ద పెద్ద యుగాలు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతాడు. అంటే ఆ యుగం ఇప్పుడు పనికిరాదు అంటున్నారు. అలా కాదు, భగవంతుడు చెప్పింది అలా కాదు. ఇది సమాజం యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చెప్పడం కాదు. సత్యము శరీరాన్ని ధరించి మాట్లాడుతుంది వాడు దేవుడు. అంటే వీళ్ళకి రేపటికి ఉపయోగపడే మాటలు చెప్పడం. మన దేశ కాలాలకు పరిమితమై పనిచేసేవాళ్ళని మన మహాత్ములు అంటాం, ఋషులు అంటాం, ఏదో అంటాం. ఇది దేశకాలకు అతీతంగా చెప్పేవాడు వాడు జ్ఞాని. అది కాలం, ఆడు చెప్పిన మాట ఒక కాలానికి ఒక ప్రాంతానికి ఇబ్బంది పడుతుంది. నదులు దాడతాయి, సముద్రాలు దాడతాయి, కొండలు దాడతాయి. వాడు నోటంట ఆ పవిత్ర హృదయంతో ఒక మాట మాట్లాడితే ఈ పాలకుల్లో కూర్చోదు. ఖండాలు దాడతాయి, దేశం దాడతాయి. ఆ మాటలు దేశం, నదులు దాడతాయి, సముద్రాలు దాడతాయి. ఎక్కడ అమెరికాలో కూడా ఆ మాట ప్రతిధ్వనిస్తుంది. ఆ మాటకు శక్తి ఉంటే, ఆ మాటకు శాంతి ఉంటే, ఆ మాటకు బరువు ఉంటే, ఆ మాటకు తూకం ఉంటే, ఇక్కడ పాలకుల్లో మాట్లాడే మాట అమెరికాలో కూడా ప్రతిధ్వనిస్తుంది. అది సత్యం. అర్జున, నువ్వు ప్రేమను ఆశ్రయించు, ద్వేషాన్ని ఆశ్రయించకు, సత్యాన్ని ఆశ్రయించు, అసత్యాన్ని ఆశ్రయించకు, ధర్మాన్ని ఆశ్రయించు, అధర్మాన్ని ఆశ్రయించకు. అంటే ఏదైతే సంఘాన్ని అలా పట్టించుతుందో, ఏ సూత్రమైతే సంఘాన్ని బాగా నడిపిస్తుందో అదే ధర్మం. అయితే ఏదో తాత్కాలిక ప్రయోజనాల కోసం నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టకు. ధర్మాన్ని విడిచిపెట్టుకుని ఉంటే, నువ్వు ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటే అదే నీకు, అదే నీకు సత్యం గోచరిస్తుంది, జ్ఞానం గోచరిస్తుంది, నీ హృదయం నువ్వు సద్వస్తులు తానుగా నీకు ఎరుకులోకి వస్తుంది. అంటే ఆ జ్ఞానం అజ్ఞానం అంటే ఏమి లేదు. మన పుస్తకాలు చదవటం వల్ల మనకు జ్ఞానం వచ్చేది, అది ఊరికే ఇన్ఫర్మేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, జ్ఞానం వేరు. లోపల ఒక వస్తువు ఉంది, అంతర్యాముగా ఉన్నాడు ఈస్తాడు. వాడి తాలూకు ఎరుక జ్ఞానం, వాడిని మర్చిపోతే దాని తాలూకు ఎరుక లేకపోతే ఎంతసేపు మన ఇంద్రియాలు, మన మనస్సు, మన గొప్పలు, మన తెప్పలు, ఇయ్య మన దేహం మనకి అనుభవంలో ఉన్నాయి. కానీ లోపల అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడు మనకు అనుభవంలో లేడనుకో, దాని తాలూకు లోపలని ఈశ్వరుడు తాలూకు ఎరుకు లేకపోతే అజ్ఞానం, అది ఎరుకులోకి వస్తే జ్ఞానం. అంతేకాని పుస్తకాలు చదవటం కదా, పుస్తకాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే పుస్తకాలు. పుస్తకాలు చదివితే పాండిత్యం రావచ్చు, కానీ ఆత్మజ్ఞానం రాదు, ఆత్మశాంతి రాదు, ఆత్మసుఖం రాదు. అర్జున, నేను పుస్తకాల్లో ఉన్నానని కృష్ణుడు చెప్పలేదు, నీ హృదయంలో ఉన్నాను, అంతర్యామగా ఉన్నాను. అంటే హృదయంలో ఉన్నాను ఆయన చెప్తే, అంటే మన హృదయంలో వెతకటం మానేసి, మన హృదయంలో అన్వేషించడం మానేసి, మన హృదయం యొక్క డోయుల్లోకి దిగలేక, హృదయం యొక్క డోయుల్లోకి మనం ప్రవేశించలేక, ఈ పుస్తకాల్లోనూ బయట ప్రకృతిలోనూ దేవుడి కోసం వెతుకుతున్నాం. భక్తి నుంచి జ్ఞానం పడుతుంది, దయలోంచి ప్రేమ పుడుతుంది. దయలైన వాడు ఎవడు ప్రేమించలేడు సమాజాన్ని. సమాజాన్ని ప్రేమించాలని ఎంతకంత కంపాషన్ ఉండాలి. దయ లేకుండా మనిషి ఎవరిని ప్రేమించలేడు. అలా భక్తి లేకుండా జ్ఞానం రాదు. భక్తి లేకపోతే జ్ఞానం రాదు. దయ లేకపోతే ప్రేమ రాదు. దయ లేకపోతే శాంతి రాదు. అబ్రహం లింకన్ అంటూ ఉండేవాడు, ఎవరికైనా నేను సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళని ఉద్ధరించడానికి కాదు, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి. ఎవరికైనా దుఃఖం ఆర్పిస్తే వాళ్ళని ఏదో దుఃఖరహిత స్థితికి వెళ్ళడానికి కాదు, నేను దుఃఖరహిత స్థితిని పొందటానికి ఆ ప్రయత్నం చేస్తున్నాను. కానీ నా గురించి నేను చేసుకుంటున్నా, ఒకవేళ సమాజానికి నేను ఉపయోగపడ్డా నా గురించి నేను చేసుకుంటున్నాను, కానీ ఎవరితో ఎవరి కోసం ఉద్ధరిస్తున్నారని నేను చేస్తున్నాను నాకు అనిపించడం లేదు. ఒకవేళ అబ్రహం లింకన్ మీ దుఃఖాన్ని ఆరిపోయాడు అనుకోండి, మీ దుఃఖాన్ని ఆరిపోయాడు అనుకోండి, తన దుఃఖం నేను స్థితి పొందడానికి అది సహకరిస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను. ఏ పని చేసినా నా కోసం చేసుకుంటున్నాను, తెలియపోయినా తెలుసున్నా. మీరు ఎవరైనా అశాంతిగా ఉన్నారనుకోండి, అశాంతిని లింకన్ తొలగించాడు అనుకోండి, మిమ్మల్ని ఏదో శాంతి స్థితి తీసుకొచ్చాయని కాదు, తనకి శాంతి అశాంతి స్వభావం కలగటం కోసం మిమ్మల్ని ఏది మీకు ఏదైనా సహకరించినా అది నా కోసం చేస్తున్నాను. ఒకవేళ అమెరికాలో బానిసత్వాన్ని బయటికి పారదలాడు, ఆ బానిసత్వం పోవటానికే యుద్ధాలు చేశాడు, ఆ యుద్ధాల్లో చివరికి బల అయిపోయాడు లంక. ఇదంతా సంతోషంగానే చేశాను. హిందూ ముస్లిం అల్లర్లో గాంధీ బల అయిపోయాడు, అక్కడ బానిసత్వం, అమెరికాలో ఉన్న బానిసత్వాన్ని తొలగించడానికి పెద్ద యుద్ధం చేసి ఆ యుద్ధంలో పోరాడి చివరకు ఒక ఆ బానిసత్వం తొలగించడానికి ఎవడైతే ఇష్టం లేదు, ఎవడికైతే ఇష్టం లేదు, వాడి తుపాకీ గుళ్ళుకి తగిలి రాత్రి 9 పేలిస్తే లింకన్ని మనుషులను 9 కనుక ప్రాణం పోలేదు. 12 నరక వేదని అనిపించి, నరకం అనిపించి ప్రాణం విడిచిపెట్టేవాడు లింకన్. ఎవరిని ఉద్ధరించడం నేనేమి చేయలేదు, నా శాంతి కోసం నేను చేసుకుంటాను అంటాడు లింకన్. ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, విహారంలో జాగ్రత్తగా ఉండాలి, అదే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. తిండి కాడు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది చిన్న వెంటనే మంత్రమే పడిపోతారు, ఆ కంచం కూడా మధ్యాహ్నం 2 కడుక్కుంటారు. పొద్దున్న 10 అన్నం తిని మంచమే పడిపోతారు, మధ్యాహ్నం 2 ఆ కంచం కడుక్కుంటారు. అలా కాదు, మన అన్నం ఎంత తినాలంటే అన్నం తినకముందు ఏ పని చేసుకుంటున్నాం, అన్నం తిన్నా కూడా పని చేసుకునే శక్తి కలిగి ఉండాలి. అందుకని మంచమే పడిపోయేలా తింటే ఎలాగా? విహారం అంటే కొంతమంది ఓ పని నొల్లేసుకుంటారు, ఇంకా వాళ్ళకి స్వార్థమే దేవుడు. 24 గంటలు వాడు స్వార్థం చూసుకుంటూ ఉంటారు, ఏదో పని నొల్లేసుకుంటూ ఉంటారు. నీకు ఇష్టమైతే అలా చేసుకో ఇక్కడ. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే 24 గంటలు ఏదో పని నొల్లేసుకుంటే సాధన ఎప్పుడు చేస్తావు, జపం ఎప్పుడు చేస్తావు, ధ్యానం ఎప్పుడు చేస్తావు, విచారణ ఎప్పుడు చేస్తావు, భగవంతుడిలో భగవద్ అనుభవం ఎప్పుడు తెచ్చుకుంటావు? 24 గంటలు కష్టపడిపోతావు, కొన్ని స్వార్థాన్ని నెరవేర్చుకుంటావు, చివరికి జరిగేది నీ జీవితానికి మిగిలేదు ఏమిటి? అది కూడా ఆలోచించుకో. వ్యవహారం కూడా తగుమాత్రం, వ్యవహారం చేసుకోవచ్చు, మీ పనులు మీరు చేసుకోవచ్చు, అది తగుమాత్రంగా ఉండాలి. అతి పనికిరాదు, ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యవహారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, అతి పనికిరాదు. 24 గంటలు నీ పని నువ్వు చేసి నీ స్వార్థం నువ్వు చూసుకుంటే జపం ఎప్పుడు చేస్తావు, సత్కర్మ ఎప్పుడు చేస్తావు, నీకు సమాజం ఉందని కూడా గుర్తింపు లేకుండా నువ్వు పని చేసుకుంటే నీకు సామాజిక స్పృహ ఏముంటుంది? మరి కొంతమంది 24 గంటలు బిజీగా ఉన్నామంటే బిజీగా ఉన్నాం, మరి చచ్చిపోయినప్పుడు నీకు చావు వస్తున్నానని బిజీగా ఉన్నామంటే ఆగుతుందా? ఇప్పుడు మీకు చావు వస్తుంది అనుకోండి, ఏమంటే మేము బిజీగా ఉన్నాం, ఇప్పుడు రావద్దు అంటే చావు ఆగుతుందా? ఒక క్షణం కూడా ఆగదు, ఒక క్షణం వెయిట్ చేయదు. దేనికి బిజీ? ఏం తెలుసుకోవడానికి నువ్వు బిజీగా ఉన్నావు? ఏం సాధించడానికి నువ్వు బిజీగా ఉన్నావు? ఎందుకు బిజీగా ఉన్నావు? నువ్వు లోకాన్ని ఉద్ధరించడానికి బిజీగా ఉన్నావా, లేకపోతే నీ మనస్సును పవిత్రం చేసుకోవడానికి బిజీగా ఉన్నావా, నీ బుద్ధిని బాగు చేసుకోవడానికి బిజీగా ఉన్నావా, లేకపోతే నీ కోరికలు నెరవేర్చుకోవడానికి బిజీగా ఉన్నావు? దేనికి బిజీగా ఉన్నావు? అయితే ఆహారంలో ఎంత మోడరేట్గా ఉండాలో, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలో, వ్యవహారం కూడా మీ పనులు మీరు చేసుకోవచ్చు కానీ అతి పనికి రాదు. మధ్య మార్గం మంచిది అంటున్నాడు భగవంతుడు. ఏంటండి భోజనం చేయడానికి కూడా టైం లేదంటారు కొంతమంది. భోజనం చేయడానికి టైం లేకుండా నువ్వు ఎవరిని ఉద్ధరిస్తున్నావు? నీ ఆరోగ్యం కంటే ముఖ్యమా? జ్ఞానం మాట వదిలే, నీ ఆరోగ్యం కూడా నీకు అక్కర్లేదా? పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి చేస్తాడో, ఒక ఎంపీ ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఎంపీ చెప్పిన మాటలు నాకు. అక్కడ ఆ పని చేస్తున్నాడు, ఇక్కడ ఈ పని చేస్తున్నాడు, రాజమండ్రిలో ఆ పని చేస్తున్నాడు, కాకినాడ ఆ పని చేస్తున్నామండి, భీమవరం ఈ పని చేస్తున్నామని చెబుతున్నట్టు పీవి నరసింహరావు. సరే అందరినీ ఉద్ధరిస్తున్నారు, బాగుంది, నీ ఆరోగ్యం మాట ఏంటని ఎప్పుడు చూసినా కక్కుతూ ఉంటావు నువ్వు. సరే ఉద్ధరింది కానీ అన్ని పనులు చేద్ది కానీ ముందు నీ ఆరోగ్యం చూసుకో, తర్వాత ఉద్ధరింది కానీ. రాజమండ్రిని ఉద్ధరిస్తావా, భీమవరాన్ని ఉద్ధరిస్తావా, కాకినాడ ఉద్ధరిస్తావు, ముందు నీ ఆరోగ్యం చూసుకో, ఉద్ధరింది కానీ. ఇదే మాయ అంటే. నువ్వెవడో నీకు తెలియదు, ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు? తర్వాత ఇంకోటి, మన శాంతి కోసం, మన సుఖం కోసం మన గౌరవాల మీద ఆధారపడతాం అనుకోండి, లేకపోతే మనకున్న డబ్బు మీద ఆధారపడతాం అనుకోండి, మనకున్న విద్య మీద ఆధారపడతాం అనుకోండి, లేకపోతే భాష సంఘటన మీద ఆధారపడతాం అనుకోండి అనుకోండి మాటలు, దీనివల్ల చివరికి మనకు మిగిలిది దుఃఖం. ఎవరైతే తన శాంతి కోసం, నీకు డబ్బు ఉంటే ఉండనివ్వండి మీ దేహ ప్రారంభం, నీకు ఏదైనా పదవులు ఉంటే ఉండనివ్వండి, మీరు ఏదైనా మంత్రి పదవి చేస్తున్నారంటే చెయ్యండి, ఉండనివ్వండి, లేకపోతే ఇంకో ఏదైనా మీకు బాగా చదువు 100 PhD ఉంటే ఉండనివ్వండి, అదంతా రైటే. కానీ నీ సుఖం కోసం, నీ శాంతి కోసం, నీ ఆనందం కోసం వాటి మీద ఆధారపడితే నీకు ఎప్పుడైతే మిగిలేది విషాదం, నీకు మిగిలేది అశాంతి, నీకు మిగిలేది దుఃఖం, నీకు మిగిలేది నరకం. ఎక్కడ బయట కూడా, ఎక్కడ నరకం? శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిన తర్వాత నరకం. ఎడు చూసిన నరకమే, ఎడు చూసిన అశాంతి. అయితే నీ సుఖం కోసం ఇతరుల మీద ఆధారపడద్దు, నీ శాంతి కోసం ఇతరుల మీద ఆధారపడద్దు. ఈ నీ శాంతి కోసం ఇతరుల మీద ఆధారపడితే, ఈ బాహ్య పరిస్థితుల మీద ఆధారపడితే మొత్తం నీ శాంతి అంత కూడా ఏనాటికైనా అశాంతి కింద మారిపోతుంది. నీ కళ్ళతోడు చూస్తావని అదే కృష్ణుడు అంటాడు గీతలో. ఏ బిజీగా ఉన్నావా, నిన్ను బాగు చేసుకోవడానికి టైం లేదా, నిన్ను బాగు చేసుకోవడానికి నీకు టైం లేదా, ఏంటి బిజీగా ఉంటుంది, కపటం పెంచుకోవడానికి, ఇష్టాయిష్టాలు పెంచుకోవడానికి, అసూయ బుద్ధి పెంచుకోవడానికి, ద్వేషబుద్ధి పెంచుకోవడానికి నీకు బిజీ. ఎందుకు బిజీగా ఉన్నావు నువ్వు, ఏం చేస్తున్నావు బిజీగా ఉండి, నువ్వు సాధించేదేమిటి? నీకు సామాజ స్పృహ 1% కూడా లేదు, బిజీగా ఉన్నానంటావు. సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండదు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండదు. అలాగే అట్లా స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అభిజ్ఞ ఉండదు. నీ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, జ్ఞానసూర్యుడు. వీడు బయట ఉన్నవాడు భౌతికమైన సూర్యుడు, జ్ఞానసూర్యుడు లోపల ఉన్నాడు. ఆ బయట సూర్యుడు ప్రకాశిస్తుంటే చీకటి ఉండదు. నీ లోపల జ్ఞానసూర్యుడు నీ గెరికలోకి వస్తే అది ప్రకాశిస్తుంటే నీకు అశాంతి ఉండదు, దుఃఖం ఉండదు. బయట అసలు గురువు, గురువు అంటే చీకటిని పోగొట్టేవాడని అర్థం. ఏమి చీకటి? అజ్ఞానం అనే చీకటిని, అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేవాడిని గురువు అంటాం. ఆ గురువు చెప్పే మాట ఏమిటి? ఏ గురువు అయినా సరే అది జ్ఞాని కనుక అయి ఉంటే ఆ గురువు చెప్పే ఒకే ఒక్క మాట గురువు చెప్పేది ఏంటంటే, నీ ఇష్టం వచ్చిన సాధనలు చేసుకో, నీ మార్గంలో నువ్వు తరించు, భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం, నీకు నీ మనసుకి ఏది అభిరుచి ఉంటే ఆ పని చేసుకో. కానీ ఏ గురువు అయినా చెప్పేది ఏంటంటే, నీకు అహంభావం ఉన్నంతకాలం, వ్యక్తిభావం ఉన్నంతకాలం, ఆడంబరం ఉన్నంతకాలం, అసత్యంలో కూరుకుపోయి ఉన్నంతకాలం నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఇది ఫైనల్ వర్డ్, ఇది లాస్ట్ వర్డ్, ఇట్ ఇస్ ఎ ట్రూ వర్డ్, ఇట్ ఇస్ ఎ లాయల్ వర్డ్, ఇట్ ఇస్ ఎ ఫెయిత్ఫుల్ వర్డ్. మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, మీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, 100 PhD ఉన్నాయనుకోండి, అనుకోండి మాట్లాడచ్చు, లేదా ప్రధానమంత్రి పదవి చేస్తున్నారు అనుకోండి, నీ లోపల అహంభావం ఉన్నంతకాలం, వ్యక్తిభావం ఉన్నంతకాలం, ఇండివిజువల్ ఐ, పర్సనల్ ఐ, బాడీ బౌండ్ ఐ, అది ఈ దేహగతమైన నేను నీకు ఎంతకాలం అయితే ఉందో లోపల అహంభావం ఉన్నంతకాలం ఆత్మజ్ఞానం కలగదు, దైవ జ్ఞానం కలగదు, సత్యజ్ఞానం కలగదు. ఇది 3 కాలాల్లోనే సత్యం. ఎవరు నువ్వు సంతృప్తి పరచాలని చెప్పే మాట కాదు. ఓట్ల కోసం, నోట్ల కోసం చెప్పే మాటలు కాదు. భగవంతుడి ఇవాళ ఒక మాట చెప్పాడంటే 1 కోటి సంవత్సరాల తర్వాత ఆ మాట అంటే దేశానికి కాలానికి అతీతంగా మాట ప్రవహిస్తూ ఉంటుంది, సమాజానికి ఎదురీది కూడా మాట ప్రవహిస్తుంది. నీకు నచ్చకపోతే వదిలేయచ్చు, అది వేరే విషయం. మీ నమ్మకాల మీద, మీ విశ్వాసాల మీద, మీరు భగవంతుడు ఉన్నాడంటే ఉన్నాడని, లేడంటే లేడని, మీ నమ్మకాల మీద ఆధారపడి లేడని. మీ బుర్రంతా, మీ తెలివంతా భగవంతుడి వాక్యం మీద ముందు మనకు నమ్మకం కలగాలి, అది శ్రద్ధ. అసలు భగవంతుడు ఏదైనా ఒక వాక్యం చెప్పాడు అనుకోండి, అనుకోండి ఈశ్వరుడు ఏదైనా ఒక వాక్యం చెప్పాడు అనుకోండి, లేకపోతే ఒక మహాజ్ఞాని, ఒక మహాప్రవక్త ఏదైనా ఒక వాక్యం చెప్పాడు అనుకోండి మాటలు, ముందు దాని మీద విశ్వాసం కలగాలి, నమ్మకం కలగాలి, అప్పుడు శ్రద్ధ పడుతుంది. అప్పుడు శ్రద్ధలోంచి మీరు ఏది మనం తరించాలి, శ్రద్ధ లేకుండా తరించలేరు, శ్రద్ధ లేకుండా జ్ఞానం రాదు, శ్రద్ధ లేకుండా ప్రకాశం రాదు, శ్రద్ధ లేకుండా మీరు సమాజానికి కూడా ఏమి ఉపయోగపడలేరు. శ్రద్ధ ముఖ్యం. ఆ శ్రద్ధ మీకు ఎప్పుడు కలుగుతుందంటే ఈశ్వరుడు చెప్పిన వాక్యం సజీవమైనది, అది నిత్యమైనది, అది సరళమైనది, అది మనం ఉద్ధరించేది అనేటువంటి విశ్వాసం కనుక మీకు కలిగితే మీకు ఇప్పుడు శ్రద్ధ కలుగుతుంది, శ్రద్ధ నుంచి జ్ఞానం వస్తుంది, ఏదైనా సాధించగలరు శ్రద్ధలతో. ఓ నరేన్, భగవంతుడే కర్త, నేను అకర్తనే. ఆ విషయం తెలియక నేను కర్తను అనుకుంటున్నాను, అంచేత దుఃఖం చేత పీడింపబడుతున్నాను. ఈ ఒక్క వాక్యం చూసి విని మీరు ఇంటికి వెళ్ళిపోయినా మనిషికి దుఃఖం ఎందుకు వస్తుందో. ఇది పొట్టి వాక్యం, పొట్టి పచ్చి మనగా చిన్న వాక్యం, ఏ షార్ట్ సెంటెన్స్. ఆల్దో ఇట్ ఈజ్ షార్ట్ సెంటెన్స్, ఇట్ ఈస్ స్వీట్ సెంటెన్స్. చిన్న చిన్న షార్ట్స్, చిన్న మాట. ఓ నరేన్, భగవంతుడే కర్త, మానవుడు అకర్త, నేను అకర్తను. భగవంతుడే కర్త, మానవుడి జీవుడు అకర్త. కానీ నేనేమనుకుంటున్నాను, అది సాధించాను, ఇది సాధించాను అనుకుంటున్నాను. అక్కడి నుంచే దుఃఖం ప్రారంభమవుతుంది. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు, అది సాధించాను, ఇది సాధించాను, నువ్వు దేహం మాత్రం అనుకుంటున్నావు, అంచేది నీకు దుఃఖం ప్రారంభమవుతుంది. ఓసారి పొంగొస్తుంది, ఓసారి కుంగిపోతావు. ఇవాళ ఎవరో నేను పాలకులు రాగానే ఒకరు అన్నారు, ఈ మధ్య నాకు టెన్షన్ వస్తుంది అని. పాలకులు రాదు, టెన్షన్ ఎందుకు వస్తుందంటే నేను కర్తను అనుకుంటున్నాడు, నాకు టెన్షన్ వస్తుంది. భగవంతుడి కర్తని నా ఎరుకులోకి సంపూర్తిగా 100% కనుక భగవంతుడి కర్తని నా ఎరుకులోకి కనుక వస్తే అది టెన్షన్ అనే సమస్య లేదు. మీరు మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నేను కర్తను అనుకోవటం లేదు, నాకు టెన్షన్ వస్తుంది. మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకొని మెంటల్ డాక్టర్లు ఇచ్చి ట్యాబ్లెట్స్ ఇస్తారు, 10 రోజులు 20 రోజులు సరిపోతుంది. మళ్ళీ అనారోగ్యం, మానసిక అనారోగ్యం మళ్ళీ రిపీట్ అవుతుంది. మీరు సబ్జెక్ట్ క్లోజ్గా అర్థం చేసుకోండి. నీటి మీద, నిప్పు మీద నీళ్ళు వేస్తే ఎలా ఆడిపోతుందో నిప్పు, సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకునే కొలది మీ టెన్షన్, మీ అశాంతి అప్పటికప్పుడు, ఎప్పుడో కాదు, అప్పుడే అది ఆడిపోతుంది. అది నిప్పు మీద నీళ్ళు వేస్తే గంటన్నాగా ఆరదు, అప్పుడే ఆడిపోతుంది. సబ్జెక్ట్ మీకు అర్థం అవుతాయంటే అప్పటికప్పుడు, ఆన్ ది స్పాట్. మీరు నిలబడక్కర్లే, మీరు కూర్చుని వాళ్ళు నిలబడక్కర్ లేకుండా, కాళ్ళు కదపక్కర్ లేకుండా, చేతులు చదవక్కర్లేదు. మీకు ఆ బుద్ధి గుహలో, మీ బుద్ధి గుహలో సబ్జెక్ట్ ఎంటర్ అవుతుందంటే మీకు ఎంత టెన్షన్ ఉన్నా, మీకు ఎంత అశాంతి ఉన్నా అదంతా ఇప్పుడే, ఇక్కడే, ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే, ఇక్కడే, అదంతా నిప్పంత, అశాంతి తాలూకు నిప్పంత ఆరిపోతుంది. అది దైవవాక్కు. టెన్షన్ ఎప్పుడు వస్తుందంటే భగవంతుడి కర్తని నేను నమ్మితే నాకు టెన్షన్ రాదు. నేను కర్తనే గొల్ల టెన్షన్ వస్తుంది. తాత్కాలిక బిడ్డలు మింగితే 10 రోజులు బాగానే ఉంటుంది మెంటల్ డాక్టర్ దొరికింది. జ్ఞానం అంటే పుస్తకాలు చదవటం కాదు నరేం, ఇది పాండిత్యం సంపాదించడం కాదు జ్ఞానం. నువ్వే కర్త, ఓ ఈశ్వరుడా, ఓ దేవుడా, ఓ భగవంతుడా, ఓ ప్రభువా, ఓ యజమాని, నువ్వే కర్త, నేను అకర్తను. ఇది అనుభవంలో కనుక గ్రహిస్తే అదే జ్ఞానం. నేను కర్తను అనుకుంటే నాకు టెన్షన్ వస్తుంది. తాను కర్తన కాదని తెలిసిన వాడికి ఇంకా ఇంక టెన్షన్ ఏముంది? అరుణాచల శివచేయండి. బ్రహ్మను చుస్మరించు వారల అహము నిర్మూలింతువు అరుణాచల. ఈ స్మరించడం ఎందుకు, జపం ఎందుకు, ధ్యానం ఎందుకు, విచారణ ఎందుకు, మనం పవిత్రం అవటానికే. ఇది కూడా ఒక పని అనే సంగతి మీరు మర్చిపోకండి. మీరు అన్నం వండుకోవటమే పని కాదు, ఇల్లు తుడుచుకోవటమే పని కాదు, ఇది కూడా ఒక పనే, ఇది మర్చిపోకండి. ఒకవేళ మీరు ప్రతిచిన ఈ విషయం మీరు తొందరగా మర్చిపోతున్నారనుకోండి, అనుకోండి పూర్వజన్మలో మనం సత్కర్మ చేయలేదని అర్థం. లేదా మంచి మాటలు వినలేదని అర్థం. సరే, ఒక్క నిమిషం అరుణాచల్ శివచ్చు. భక్తులు అడుగుతున్నారు భగవాన్ని, నేనేమైనా జ్ఞానం సంపాదిస్తే, సత్యానుభవం కలిగితే, దైవానుభవం కనుక కలిగితే, అంటే ఈశ్వర సాక్షాత్కారం నాకు కలిగితే నా వల్ల ఏమైనా ఇతరులకు ఏమైనా సహాయ సహకారంలో అందుతాయనే ప్రశ్న. భగవాన్ అంటున్నారు తప్పనిసరిగా అందుతాయి, ఏం సందేహమే ఎలా సత్తండి, తప్పనిసరిగా. నువ్వు కనుక నీకు జ్ఞానం ఉంటే, నీకు శాంతి ఉంటే, నీ ద్వారా ఇతరులకు సహాయ సహకారాలు అందుతాయి. అందులో నువ్వు సందేహం పడక్కర్లేదు, నువ్వు డౌటింగ్ తామస్లాగా నువ్వు ఉండక్కర్లేదు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రాసాదాత్ శాంతం ప్రాప్స్యసి. నువ్వు లోపల నీ అంతర్యాములోని ఈశ్వరుని కనుక శరణ వేడుకుంటే నువ్వు అంతటా ఉన్నాడు దేవుడు, అంతర్యాముగా కూడా ఉన్నాడు, లోపల ఉన్నాడు బయట ఉన్నాడు. ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అనుకున్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాడే అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు. వాడి వేరు వీడి వేరు కాదు. ఈ వేరు బుద్ధి, ఈ వేరు బుద్ధి మనకు, ఈ సెపరేట్నెస్ అనేది మన అజ్ఞానం వల్ల వచ్చింది, అవిద్య వల్ల వచ్చింది, అహంభావన వల్ల వచ్చింది. వేరు బుద్ధి అనేది ఎక్కడున్నవాడే అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు, వాడే అంతటా ఉన్నవాడే నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. ఈ సుప్రీం బీయింగ్. వాడితో సమానమైన వాడు కానీ, వాడిని మించిన వాడు కానీ లేనని లేడు. నీ హృదయంలో ఒకడున్నాడు, వాడు అంతర్యామిగా ఉన్నాడు. వాడి నువ్వు గ్రహించే శక్తికి, నీ ఇంద్రియాలకి శక్తి, అన్నిటికీ ఆ శక్తి ప్రసారం అక్కడి నుంచే జరుగుతుంది. వాడే సుప్రీం బీయింగ్, వాడే ఇమ్మోర్టల్. వాడికి మరణం ఎలా ఉంటుందో తెలియదు, నిద్ర ఎలా ఉంటుందో తెలియదు. మనకు జాగ్రత్త అవస్థ తెలుసు, స్వప్న అవస్థ తెలుసు, గాఢ నిద్ర తెలుసు. ఈ మూడు అవస్థల్లోనే ఉన్నాడు. ఉన్నాడు ఎలా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు, సర్వాన్ని దర్శిస్తున్నాడు. నీ జాగ్రత్త అవస్థను చూస్తున్నాడు, నీ స్వప్న అవస్థను చూస్తున్నాడు, నీ గాఢ నిద్ర, నువ్వు నిద్రపోతున్నావు ఆయన మటుకు నిద్రపోవటం లేదు, నీకు ఎలా నిద్ర పడుతుందో చూస్తున్నాడు. అది సర్వసాక్షి, నీ సర్వదర్శి, సర్వదర్శి నీ హృదయంలో ఉన్నవాడు అంతర్యామి. వాడి సుప్రీం బీయింగ్, వాడితో సమానమైన వాడు కానీ, వాడిని మించిన వాడు కానీ లేడే లేడు. వాడి కనుక, వాడి కనుక నీకు ఎరుకలు వస్తే నువ్వు బ్రహ్మజ్ఞానం అవుతావు, బ్రహ్మమవుతావు. సర్వభావేనే భారత, ఏ వస్తువునైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు వాడిని శరణ వేడుకో, వాడికి సరెండర్ అవ్వు. ఏ వస్తువునైతే నువ్వు ఎరుకులోకి తెచ్చుకోవాలనుకుంటున్నావో అది ఎక్కడ నీకు దూరం లేదు. నీ కాళ్ళ కంటే, నీ చేతుల కంటే, నీ తలకాయ కంటే దగ్గరలో ఉంది వస్తువు. పైకి చర్మం కనిపిస్తుంది, ఈ చర్మం లోపల మాంసం ఉంది, ఈ మాంసం లోపల ఎముకలు ఉన్నాయి, ఈ ఎముకల లోపల ఎక్కడో అంతర్యాల హృదయ అంతరాళాల్లో ఎక్కడో ఎక్కడో అని సీన్ నీ కళ్ళకు కనపడపోవచ్చు, అని హేరుడు నీ చెవులకు వినపడపోవచ్చు, నీ ఇంద్రియాలకు అందపోవచ్చు. ఎక్కడ ఈ చర్మం లోపల, మాంసం లోపల, ఎముకల లోపల ఎక్కడో ఎక్స్రే కూడా అందన చోట నీ హృదయంతరాలలో ఉన్నాడు అయ్యా, ఒకడున్నాడు అంతర్యాముగా ఉన్నాడు. నీకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు, నీ తెలియనంత మాత్రం ఉన్నవాడు లేకుండా పోడు. వాడు ఎలా ఉన్నాడు, సర్వసాక్షిగా ఉన్నాడు, సర్వదర్శి. నీ నిద్రను కూడా దర్శిస్తున్నాడు. నీకు నిద్రలేం తెలియదు కానీ నీ నిద్రను చూస్తున్నాడు, నీ నిద్రకు సాక్షిగా ఉన్నాడు, వాడు హృదయంలో ఉన్నాడు. వాడి యొక్క దయ కలగటం కాదు, వాడి యొక్క దయ కలగటం కోసం బాగా అర్థం చేసుకోండి, వాడి అనుగ్రహం కలగటం కోసం నీవేమైనా ఒక పని చేసావా, ఏమైనా ఒక మాట మాట్లాడావా? ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన తలంపులు ఎందుకు అయ్యా? నీ అంతర్యామగా ఉన్నటువంటి ఈశ్వరుని సంతోషపెట్టడానికి, మీ ఇంట్లోనే వ్యక్తిని మీరు సంతోషపెట్టడానికి చాలా పనులు చేస్తున్నారు. ఇంకా మనకు అదే పని సచ్చే వరకు ఎందుకు మన ఇంట్లో రాముడు లక్ష్మణుడు అంటాడు, మాతృభూమి కంటే మించిన స్వర్గం ఉందా లక్ష్మణ అంటాడు. రామాయణంలో రాముడు అంటే లక్ష్మణుడు అంటాడు, మాతృభూమి కంటే మించిన స్వర్గం ఉందా? ఏం అక్కడ మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎలా ప్రేమిస్తున్నారు, అలా దేశాన్ని ప్రేమించండి. మిమ్మల్ని లోపల ఈశ్వరుడు దయకు పాత్రులు అవుతారు, మీరు బ్రహ్మజ్ఞానులు అవుతారు. మీరు అదనంగా వద్దు, మీ ఇంట్లో వాళ్ళు మీరు ప్రేమిస్తున్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పట్టు కొట్టిన వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పట్టు కొడతారనుకోండి, ఏదైనా స్తంభానికి పట్టి కొడతారనుకోండి, వాళ్ళని ప్రేమించడం మాట రచించి అది మోహం. వాళ్ళు ఉద్ధరిస్తారని చదువుకుంటారు, వాళ్ళు శ్మశానాన్ని మనం కూడా శ్మశానానికి రావటానికి కూడా రికమెండేషన్ లేదు, వాళ్ళు రారు. అటువంటి వాళ్ళు 1000 ఎకరం సంపాదించి ఇస్తే వాళ్ళ పిల్లలు నాడు శ్మశానానికి వెళ్తానని రికమెండేషన్ పంపవలసి వచ్చింది. అటువంటి పేర్లు చెప్పగానే అటువంటి జిల్లాలో నేను చూశాను అటువంటి సంఘటన. 1000 ఎకరం పొలం శ్మశానానికి రారు వాళ్ళే. ఆ పైగా వాళ్ళు ఇంకోటి అంటారు, నీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం మాకేదో సంపాదించి పెట్టావు, అందుకే మమ్మల్ని నువ్వేదో మమ్మల్ని ఉద్ధరించావని మేము అనుకోవటం లేదు. నీ కోరికలు, నీ డిజైర్, నీకున్న ఆశని సాటిస్ఫై చేసుకోవడానికి మా కోసం సంపాదించా కానీ మమ్మల్ని ఉద్ధరించావని అనుకోవటం లేదు అన్న మాటలు కూడా ఉన్నాయి. నీకేదో కోరికలు ఉన్నాయి, నీకేదో ఆశ ఉంది, అది సంతృప్తిపరచుకోవడానికి చేశావు, మమ్మల్ని ఉద్ధరించడానికి మేము అనుకోవటం లేదు. అటువంటి తిరస్కారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, వేలాది ఎకరాలు సంపాదించేస్తే. అది హ్యూమన్ నేచర్, అది డివైన్ నేచర్ కాదు. డివైన్ నేచర్ ఉన్న వాళ్ళు అలా మాట్లాడరు, అది హ్యూమన్ నేచర్. అంతే మరి జీవితం. ఈ జీవితాన్ని చూసి మనం పొంగిపోతున్నాం, కళ్ళు మూస్తే ఏమి లేదు, ఈ జీవితాన్ని చూసి పొంగిపోతున్నాం. ఈ మిథ్య నేను సత్యం అనుకుంటున్నాం, అసలు నేనేమో అసత్యం అనుకుంటున్నాం. ఈ దొంగ నేనేమో సత్యం అనుకుంటున్నాం, నిజమైన నేను అసత్యం అనుకుంటున్నాం, నిజమైన నేను అసత్యం అనుకుంటున్నాం. ఇది ఈ తిరకాసిగా ఉంది మన జీవితం అంతా కూడా. మన హృదయంలో నీ శాంతి ఉంది. ఇంకో ఎందుకు ఇది మాట ఎందుకు చెప్తున్నారంటే, నీ హృదయంలోని ఈశ్వరుణ్ణి వాడిని సంతోషపరచడానికి, వాడిని సాటిస్ఫై చేయడానికి నువ్వు ఏమైనా జీవిస్తున్నావా, ఒక మాట మాట్లాడావా, నీ చేతుడో పని చేసావా, ఈ సమాజ రూపంలోని ఈశ్వరుని సేవించడానికి నువ్వేమైనా చేయగలిగింది ఏమైనా చేసావా. నువ్వు చేయగలిగింది, నీ తలక మించింది కాదు, నువ్వు చేయగలిగింది ఏదైనా చేసావా, అయ్యో ఈ పని చేస్తే మనకు ఈశ్వరుని దయ కలుగుతుంది అనుకుని ఏదైనా ఒక మాట మాట్లాడావా, నిన్ను నువ్వు మర్చిపోయి ఒక్క నీ గౌరవం కోసం నువ్వు మాట్లాడవచ్చు, నిన్ను మర్చిపోయి ఒక్క మాట మాట్లాడావా, స్వార్థం లేకుండా ఒక్క పని నీ జీవితంలో ఎప్పుడైనా చేసావా, నీ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడానికి నువ్వు చాలా పనులు చేసావు, కానీ ఈశ్వరుని అంతర్యాముగా ఈశ్వరుడు దయ సంపాదించడం నీ జీవితాన్ని ఎప్పుడైనా తీర్చిదిద్దుకున్నావా. ఓ అర్జున, వాణ్ణి శరణం వేడుకోవయ్యా, వాణ్ణి శరణాగతి చెయ్యి. నీకు ఆలోచనలు వస్తే వాడు అభిముఖం కదా, వాడు అనుగ్రహం పొందటానికి రావాలి. నీకేమైనా ఆలోచనలు వచ్చినాయనుకో, వాడు అనుగ్రహం పొందడానికి రావాలి. చేతుడైన పని చేస్తున్నానుకో, వాడు అనుగ్రహం సంపాదించు. నీ జీవిత విధానం ఎలా ఉండాలంటే అంతర్యాముగానే ఈశ్వరుడి దయకు నువ్వు పాత్రుడవ్వాలి. అప్పుడు నీకు శాశ్వత స్థానమే కాదు, శాశ్వత స్థానం దొరుకుతుంది. దుఃఖం ఎలా ఉంటుందో, శాశ్వతంగా దుఃఖం ఆరిపోతుంది, తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా దుఃఖం ఆరిపోతుంది. శాశ్వత శాంతి దొరుకుతుంది, శాశ్వతమైన స్థానం దొరుకుతుంది. శాశ్వతమైన శాంతి కాదు, శాశ్వతమైన స్థానం కూడా దొరుకుతుంది. అప్పుడు నీకు గోయింగ్ అక్కర్లేదు, కమింగ్ అక్కర్లేదు, రాకపోకలు అక్కర్లేదు, మళ్ళీ శవాలని మొయ్యక్కర్లేదు. ఎప్పుడు నీ చెదరని శాంతి, ఎంత అనుభవించిన మనకు ఎంతో డబ్బు ఉందనుకోండి, అనుభవిస్తే పోవచ్చు. ఉదాహరణ చెప్తున్నారు, ఈ శాంతి అనుభవించి కొద్ది పెరుగుతుంది. ఇక్కడున్న శాంతి అనుభవించి కొద్ది తరిగిపోదు, అనుభవించి కొద్ది పెరుగుతుంది. అలా శాశ్వతమైన శాంతి అంటే ఈ శాంతి ఉనికి బుధవారం ఉండి లక్ష్యవారం వెళ్ళిపోయేది కాదు, శాశ్వతంగా ఉంటుంది, నిత్యంగా ఉంటుంది. ఏం చేత నిత్యంగా ఉంటుంది ఆ శాంతి? అది సత్యమైన శాంతి. మనుషుల మీద, సంఘటనల మీద, పదార్థాల మీద, వాటి మీద ఆధారపడింది కాదు. అది స్వతంత్రమైన శాంతి, ఇండిపెండెంట్ హ్యాపీనెస్. అది స్వతంత్రమైన శాంతి, ఇండిపెండెంట్ పీస్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్. అక్కడ ఏమి అక్కడ ఉన్నదే శాంతి, ఉన్నదే శాంతి. అక్కడ ఆ శాంతితో నీకు ఆ శాంతి తాలూకు ఎరుకు కలగాలంటే శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖం. దుఃఖం ఎలా ఉంటుందో స్పర్శ లేని తీరానికి నువ్వు వెళ్ళాలంటే అర్జున నీ అంతర్యముకొని ఈశ్వరుని శరణ వేడుకో. శాశ్వతమైన శాంతి మాత్రమే కాదు, రాకపోకలేని శాశ్వతమైన స్థానం పొందుతావు. ఇవన్నీ బుడబొక్కల మాటలు అనుకుంటున్నాం, మన బుద్ధి సరిగ్గా లేక మనం కపటంతో కూడిన మనుషులు. అంటే దేవుడు చెప్పిన మాటలు మనకు ఆనందం పుచ్చుకున్నట్టు ఉంటాయి. గీతలో అంటాడు అర్జున, ఒక మానవుడు ఎన్ని జన్మల్లో వాడు సత్కర్మ చేస్తే కదా వాడు అంటే ఎన్ని జన్మల్లో వాడు శ్రవణం భగవంతుడు చెప్పిన మాటలు భగవద్గీతను శ్రవణం చేస్తుంటే వాడి కపటం లేని స్థితి అప్పుడు వస్తుంది అయ్యా. వాడు ఎన్ని జన్మలు సత్కర్మం చేస్తే వాడు నిష్కపటవుతాడు, కపటం లేని స్థితికి ఎదిగి వెళ్తాడు అర్జున అంటాడు. వండర్ఫుల్ టీచింగ్. మీకు చెవులు ఉంటే వినండి, బుద్ధి ఉంది కాబట్టి ఆలోచించండి. మీకు ఇష్టం లేకపోతే ఊసేయండి, ఇష్టం లేకపోయినా ఊసేసిన భగవంతుడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు సత్యం. మీకు ఇష్టం లేకపోతే ఊసేయచ్చు అని బలవంతం చేయడు భగవంతుడు, బలవంతం చేయడు. బలవంతం చేయవలసిన అవసరం లేదు, భయపెట్టడు, భయపెట్టవలసిన అవసరం లేదు. ఓ అర్జున అతను శాస్త్రం చెప్పి చెప్పి నేను చెప్పాను, నా ప్రజెంటేషన్ ఇది అయిపోయింది, నీకు ఇష్టమైతే స్వీకరించు, నీకు ఇష్టం అయితే వదిలేయి, నేను చెప్పవలసి అంత నీకు చెప్పాను అర్జున. కానీ నీకు చూపించినటువంటి విశ్వరూపం, నీకు చూపించినటువంటి వైభవం మహర్షులు కానీ మహాయోగులు కానీ చూడలేరు. అటువంటి దర్శనం నీకు లభ్యంది, నీకు లభ్యమైంది అర్జున అంటాడు. ఇంత చెప్పి ఇంత చెప్పి ఆయన విశ్వరూపం చూపించి, ఆయన మహత్యం చూపించి, ఆయన సర్వజ్ఞత్వం చూపించి, ఆయన ఎంత సర్వశక్తివంతుడో అదంతా చూపించి నీకు ఇష్టమైతే నమ్ము లేకపోతే వదిలే, ఇందులో తంట ఏమి లేదు. అర్జున నువ్వు బాగా ఆలోచించు, నీకు ఇష్టమైతే స్వీకరించు, నీకు ఇష్టం లేకపోతే యాక్సెప్ట్ రిజెక్ట్ చెయ్యి, ఇష్టమైతే యాక్సెప్ట్ చెయ్యి లేకపోతే రిజెక్ట్ చెయ్యి. ఇందులో నాకు వచ్చే నష్టం ఏమి లేదు, నువ్వు అంగీకరించడం వల్ల నాకు వచ్చే లాభం లేదు, నాకు అంగీకారం కాలేదంటే నాకు వచ్చే భగవంతుడికి లాభం, జీవుడికి లాభం, జీవుడికి నష్టం. భగవంతుడికి లాభం లేదు, భగవంతుడికి నష్టం లేదు, భగవంతుడికి గౌరవం లేదు, భగవంతుడికి అగౌరవం లేదు, ఇవన్నీ జీవుడికే. భగవంతుడికి చావు లేదు, భగవంతుడికి పుట్టుక లేదు, ఇవన్నీ జీవ లక్షణాలే. ఈ జీవ లక్షణాలన్న వీడ దేవుణ్ణి అర్థం చేసుకునేది ఆ లోపల ఈశ్వరుడు వాడికి మన మీద దయ కలిగి మనకి కనిపిస్తే మనం చూడగలం, కానీ బలవంతం చేస్తే వాడు కనిపించడు. బలవంతం చేస్తే చంటి పిల్లోడు బిస్కట్ కూడా ఇవ్వడం మనకి దేవుడి దాకా వదిలేండి, చంటి పిల్లోడు బిస్కట్ కూడా ఆడికి ఇవ్వడం ఇష్టం తప్పితే ఇవ్వడం. అంటే వాడు దయకి పాత్రుడు అవడానికి ఏమైనా పని చేసావా? అటువంటి ఉదాత్తమైన ఆలోచనలు ఎప్పుడైనా నీ బుద్ధిలో నింపుకున్నావా? నిన్ను మర్చిపోయి ఎవడైనా ప్రేమించావా? నువ్వు ఎవడ పట్ల నీ జీవితంలో కనీసం ఒకడ పట్ల నువ్వు దయ చూపించావా? నీకు దయ ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఏమీ తెలియదే నువ్వు ఈశ్వరుని దయకి ఎలా పాత్రుడు అవుతావు? నీ గౌరవాల్ని, నీ కీర్తిని, నీ గొప్పలు నువ్వు పక్కన పెట్టి ఏదైనా ఒక చిన్న మంచి పని చేయగలిగావా? ఒక చిన్న మంచి మాట తిప్పావా? భగవంతుడు చెప్తాడు యోగం అంటే ఇలా కళ్ళు మూసి కూర్చోవడమే కాదు, యోగం అంటే భోజనం మానేసి కూర్చోవడం కాదు. నువ్వు ఏదైనా పని చేస్తున్నావు అనుకో, అది ఫలించవచ్చు ఫలించకపోవచ్చు. ఫలించితే విర్రవీగిపోకుండా, ఫలించకపోతే కుంగిపోకుండా నీ బుద్ధిని కనుక సమానంగా ఉంచుకుంటే అది కూడా యోగం అర్జున. యోగం అంటే ఊరికే పస్తులో ఉండటం కాదు. యోగం అంటే ఏదో ఏదో అది కట్టించడం, ఇది కట్టించడం, అది సాధించడం, ఇది సాధించడమే కాదు. యోగం అంటే అది కాదు అయ్యా. నువ్వు బాహ్యంగా ఏదైనా మంచి పనులు చేస్తే పుణ్యం రావచ్చు, అది వేరే విషయం. యోగం అంటే అది కాదు. ఏదైనా పని చేస్తున్నావు అనుకో, ఒకసారి ఫలిస్తుంది, ఒకసారి ఎంత కష్టపడ్డా ఫలించదు. ఫలించినా ఫలించకపోయినా టెన్షన్ లేకుండా, డిప్రెషన్ లేకుండా మన బుద్ధిని సమానంగా ఉంచుకుంటే, మన బుద్ధిని బ్యాలెన్స్గా ఉంచుకుంటే అది యోగం అర్జున. నీదని అది తినకు, నీదంటే సృష్టిలో ఏమి లేదు. నీదంటే ఏది తినకు, నువ్వు తినే అన్నం కూడా నీది కాదు, అది ఈశ్వరుడిది. నువ్వు తిను కానీ నీ సొంతం అని తినకు, ఈశ్వరుడు దాన్ని తిను. నీ సొంతం అయితే మూడో ముద్ద తినకుండా చచ్చిపోతాను. ఒకవేళ ఒక వస్తువు నువ్వు ఇతరులకు ఎవరికైనా ఇస్తావు, నీదే నీకు పోకు, అది ఈశ్వరుడనయ్యి. ఎవరైనా వస్తువు నీకు ఇస్తారు నాకు, అది వాడు కూడా నీకు, అది వాడు సొంతం ఇవ్వకూడదు, అది ఈశ్వరుడనయ్యి. మొత్తం అంతా ఈశ్వరుడే, అది నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా మొత్తం సొత్తు అంతా ఈశ్వరుడే. వెంకటేశ్వర స్వామి, స్వామి అంటే సొత్తు గలవాడు అని అర్థం. అంటే ఈ సృష్టి అంతా ఎవరు ఎవరు సొత్తు, సొత్తు గలవాడి స్వామి అంటారు. ఈ సృష్టి అంతా పెద్ద దేవుడు, పెద్ద పెరుమాళ్ళు. ఈ సృష్టి అంతా ఎవరైతే ఎవరు ఎవరు సొత్తు వాడి స్వామి అంటారు వాళ్ళు. ఈ మొత్తం ఈ ఖగోళం అంతా, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, కొండలు, మన చేత చూడబడుతున్నటువంటి ఈ సృష్టి అంతా, దీనికి యజమాని ఎవడు? వాడి స్వామి. స్వామి అంటే యజమాని. ఈ సృష్టి గలవాడు స్వామి, అంటే సొత్తు గలవాడు స్వామి. వాడి దయకి, వాడి అనుగ్రహానికి పొందటానికి నీవేమైనా సాధన చేసావా? వాడా ఆడి దయకి నువ్వు పాత్రుడవటమే సాధన యొక్క గమ్యం. సాధన అంటే ఉరికే ఆ తలుపులు వేసేసుకుని కూర్చోవడమే కాదు. ఈ కళ్ళు మూసుకుని కొంతమంది ఇలా కళ్ళు మూసుకుని పిలిచిపోతూ ఉంటారు. అంటే నువ్వు కళ్ళు మూసుకుంటే దేవుడు నడు, కళ్ళు కళ్ళు తెరుచుకుంటే దేవుడు లేడా? ఈ కళ్ళు మూసుకుంటే మూసుకోవచ్చు, అంటే ఇలా కళ్ళు మూసుకుంటే దేవుడు ఉన్నట్టు, ఇలా కళ్ళు తెరిచి చూస్తే ఇంకా దేవుడు లేడా? నీ కళ్ళు మూసుకోవడం తెరవటం మీద దేవుడు ఆధారపడి ఉన్నాడా? కొంతమంది ఇలా శవం కింద అయిపోతారు, అలా ఉండక్కర్లేదు. నువ్వు చేసే సాధన నీకు సంతోషం ఇవ్వాలి, నువ్వు చేసే సాధన నీకు శాంతి ఉండాలి, నువ్వు తినే అన్నం నీకు అరగాలి, నువ్వు తినే అన్నం నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అనారోగ్యాన్ని ఇవ్వకూడదు. అలాగే నువ్వు చేసే సాధన నీకు శాంతి ఇవ్వాలి, కానీ అశాంతి అశాంతి ఇవ్వకూడదు. ఉంటే ఆరోగ్యం ఉండాలి, లేకపోతే అనారోగ్యం ఉండాలి. ఉంటే శాంతి ఉండాలి, లేకపోతే అశాంతి ఉండాలి. ఉంటే చీకట్లో ఉండాలి, లేకపోతే వాడి విరుగులో ఉండాలి. వాడి జ్ఞాన అజ్ఞానం సకం సకం అనేది ఉండదు. వాడి అజ్ఞానమా అజ్ఞానమా, వాడు బంధంలో ఉన్నాడా మోక్షంలో ఉన్నాడా? అంటే మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏదో వాడతాం, మందులు వాడతాం, ఆ రోగం తగ్గిపోయిన తర్వాత అనారోగ్యం ఉండదు, ఆరోగ్యం వస్తుంది. అంతేకాని ఆరోగ్యం అనే రోగం ఒకే టైంలో ఉండవు. ఉంటే ఆరోగ్యం ఉండాలి, లేకపోతే అనారోగ్యం ఉండాలి. అయితే నువ్వు అజ్ఞానం అని అవ్వాలి, లేకపోతే జ్ఞానం అని అవ్వాలి. అది తిండి కాడ తగు మాత్రంగా ఉండాలి, వ్యవహారం కూడా తగు మాత్రంగా ఉండాలి. అతి పనికిరాదు. అతి వల్ల నువ్వు వ్యవహారాల్లో ఎక్కువ పోతావు అనుకో, నీకు సాధన చేసుకోవడానికి టైం ఉండదు. కొంతమంది అంటూ ఉంటారు, భగవద్గీత చదువుకోవాలంటే మాకు టైం లేదని. గాంధీ గారు 50 కోట్ల మంది వ్యవహారాలు చక్కబెట్టి రోజు భగవద్గీత చదువుకోకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేవాడు కాదు. ఆయనకి టైం ఉంది, నీకు టైం లేదు. అంటే నీకు శ్రద్ధ లేదనండి, టైం లేదనకండి, శ్రద్ధ లేదనండి. గాంధీ గారి కంటే బిజీగా ఉన్నారా మీరు? మీరు టైం లేదనకండి, శ్రద్ధ లేదని చెప్పండి. ఆయన ఎప్పుడు ఒక శ్లోకం రెండు శ్లోకం చదువుకోకుండా బాత్రూంలోంచి ఆయన రూమ్లోంచి బయటికి రాలేదు. ఈ మధ్య కాలంలో జన్మించిన నాయకుల్లో చావంటే భయం లేని వాడిని ఆయన అక్కడ చూశాను నేను. కూల్ కరేజ్, కామ్ కరేజ్, క్వైట్ కరేజ్. ఇంకో 5 నిమిషాలు మనం పేలుస్తారంటే అలా కామ్గా ఉంటాడు. వాడి స్థితప్రజ్ఞుడు. సర్వసాధారణంగా మరణం వస్తామంటే మనకు అందరికీ భయం వేస్తుంది. ఏం చేతి భయం వేస్తుంది? దేహం నేననుకుంటాం. మరణించేది దేహం, మరణించేది సత్యం కాదు. మరణ సత్యం మరణించదు, జ్ఞానం మరణించదు, మరణించేది దేహం, ఆ దేహం నేను అనుకుంటున్నాను. అంటే దేహం మరణించేటప్పుడు మనకు భయం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో పూర్వపు హిస్టరీ వదిలేయండి, ఇది రీసెంట్ టైమ్స్లో మరణం అంటే ఏమీ పారిపోకుండా అప్పటికప్పుడు ప్రాణం ఇవ్వటానికి, ఆ క్షణంలో ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న నాయకుడు ఈ దేశంలో ఈ మధ్య కాలంలో ఒక మహాత్మా గాంధీని చూశాను. కూల్ కరేజ్, కామ్ కరేజ్, క్వైట్ కరేజ్. ఇంకొక నిమిషంలో ప్రాణం పోతున్నాను, రెడీ అయిపోతుంది, ప్రిపేర్ అయిపోతారు, 1 మినిట్లో ప్రిపేర్ అయిపోతారు. వాడి గాంధీ, వాడి బాపూజీ. దానికి కారణం ఏంటి? దానికి కారణం నూటికి నూరు భగవంతుడి మీద భారం వేస్తాడు. ఆ భయరహిత స్థితి ఎందుకు పొందగలగడు ఏంటైనా? ఏ రామ్, ఏ రామ్. నూటికి నూరు పాళ్ళు భగవంతుడి మీద ఆధారపడి జీవించిన వాడు, ఈ మధ్య కాలంలో జన్మించిన వాడు, నూటికి నూరు పాళ్ళు భగవంతుడి మీద ఆధారపడిన వాడికి భయం ఏంటి? ఒక పాక్షికమైన శరణాగతి ఉంటే మనకు భయం వేస్తుంది. నూటికి నూరు పాళ్ళు భగవంతుడి మీద ఆధారపడి జీవిస్తాంటే వాడికి టెన్షన్ ఏంటి, వాడికి భయం ఏంటి? అంటే మనకు భయం వేస్తాం అనుకోండి, తరచుగా అనుకోండి, మాట మనకు తరచుగా భయం వేస్తాం అనుకోండి, లోపల ఏదో కోరిక ఉందా? మనకు కోరిక లేని వాడు, కోరిక ఉన్నవాడికి భయం, కానీ కోరిక లేనివాడికి భయం ఏంటి? ఏదో మనకి ఎక్కువ 1 సంవత్సరాలు బతకాలు ఉందనుకోండి, మాట వస్తుంది, చావేస్తాంటే భయం వేస్తుంది. శరీర ప్రారంభం ఎంతకాలం ఉంటాం, అంతకాలం ఉంటుంది అనుకుంటాం అనుకోండి, చావు వచ్చినా భయం ఉండదు. అలా కోరికలోంచి దుఃఖం వస్తుంది, కోరికలోంచి భయం వస్తుంది, కోరికలోంచి అశాంతి వస్తుంది. కోరిక లేని వాడికి ఏది లేదు. ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ ఫియర్, ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ క్యాన్సర్, ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ సారో. కోరిక లేని వాడికి భయం ఏంటి? వాడి శరీరానికి చావు వచ్చింది అనుకోండి, వాడికి ఏం కోరిక లేదనుకోండి, వాడికి భయం ఏంటి? భయం ఏం లేదు. ఇవన్నీ కోరికలు ఏంచి వస్తున్నాయి. ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆలోచన. కోరిక ఎక్కడ? ఈ దేహగతమైన నేలులోంచి కోరిక వస్తుంది. ఈ దేహగతమైన నేలులోంచి, ఆ దేహగతమైన తలంపులోంచి, ఈ దేహము నేను, ఈ దేహము నాది అనే తలంపులోంచి కోరికలు వస్తాయి. ఆ గడప దాడితే కోరికలు లేవు. ఆ గడప దాడితే వాడు చీకట్లోంచి వెలుతురులోకి వచ్చేస్తాడు, డార్కెస్ట్ నైట్స్లోంచి మహా వెలుతురులోకి వస్తాడు. ఇది ఆ దేహాభిమానం, ఆ దేహాత్మ బుద్ధికి అందులోంచి విడుదల పొందితే దేహమే ఆత్మ, దేహమే చైతన్యం, దేహమే సర్వస్వం అనుకునే బుద్ధిలోంచి వాడు కనుక బయటకు వస్తే, ఆ మోహంలోంచి కనుక బయటకు వస్తే, అడిగి ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన ఆనందమే. శరీరం ఉంటే సుఖం, శరీరం పోతే సుఖం. శరీరం ఉండటం వల్ల లాభం ఉందనుకోడు, శరీరం పోవటం వల్ల మనకేదో నష్టం వస్తుంది అనుకున్నాడు అనుకోని వాడికి. పైగా శరీరం ఉంటే అదనంగా చాకిరి దానికి, దానికి 2 పూటలు అన్నం పెట్టాలి, స్నానం చేయించాలి, తల దువ్వాలి, ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండాలి. జ్ఞానికి శరీరం ఉంటాను అదనపు చాకరే, కానీ అది ఉండటం లాభం లేదు వాడికి. మనకు తెలియదు మనం శరీరాన్ని చేసే చాకరీ ఎంత అంత కాదు. ఈ టైం రోజు టైం చూసుకుంటా అంటే ఎన్ని గంటలు మన శరీరానికి చాకరీ చేసుకుంటాం మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ ఏమంటున్నారంటే, ఒక నేను జ్ఞానం సంపాదిస్తాను అనుకోండి, మీరు జ్ఞానం సంపాదిస్తే ఇతరులకు పంచిపెట్టకుండా ఎలా ఉంటారు? మీరు పంచిపెట్టాలని అనుకోని అనుకునేవాడు అక్కడ ఉండడు. మీ ద్వారా జ్ఞానం ఇతరులకు ప్రవచించబడుతుంది. అక్కడ జ్ఞానం దాకా ఎల్లు అక్కర్లేదు. మీరు ఇంటికాడ కూర్చోండి, తలుపులేసేసుకోండి, ఈ సమాజం గురించి ప్రార్థించండి, సమాజ శ్రేయస్సు గురించి అనుకుని హృదయపూర్వకంగా ప్రార్థించండి. మీ తలంపు ఆ తలుపులను గెంతికి బయటకు వచ్చేసి, దానికి తలుపులు అంటారు, మంచి తలంపుకి, ఆ నోబుల్ థాట్కి, మంచితనం పులడ్డు రాదు, తలుపులు అడ్డు రావు, మీ గది అడ్డు రాదు, అది బయటకు ప్రవహిస్తుంది. మీ మంచి తలంపు ప్రభావం కూడా ఈ సమాజం మీద ఉంటుంది. అట్టిది ఈ మంచి తలంపుకే ఈ ప్రభావం ఉన్నప్పుడు శాశ్వతమైన అలౌకిక శాంతి, అలౌకిక సుఖం, అలౌకిక ఆనందానికి ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఒక మంచి మాటకే కొంతమంది ఉపన్యాసాలు ఏం చెప్పరు, కొంతమంది రచనలు ఏమి చేయరు, అలా క్వైట్గా ఉంటారు. వాళ్ళ హృదయంలో వస్తువుని వాళ్ళు జిర్రుకుంటూ ఉంటారు. వాళ్ళ హృదయంలో ఏదైతే ఉందో అలా తానుగా నేనుగా జీవించరు, వాళ్ళు తానుగా జీవిస్తూ ఉంటారు. పైగా వాళ్ళు ఎలా ఉంటారంటే, మేము ఆ పని చేసాం ఈ పని చేసామని అనరు, చేసినట్టు కనపడరు, అన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటారు. వాడు మహాత్ముడు, కన్నర పైకి చేసినట్టు కనపడరు, వాళ్ళు చేసినట్టు కనపడరు, ఏమి కష్టపడినట్టుగా కనిపిస్తూ ఉంటారు, ఏమి టైర్ అవ్వరు, కానీ పని చేస్తున్నట్టుగా కనపడరు. ఆ పని తాలూకు పని పూర్తి చేసి విడిచిపెట్టేస్తారు. వాడి మహాత్ముడు అంటే వాడు. అక్కడ యాక్టర్ కనపడ్డు, యాక్షన్ జరిగిపోతూ ఉంటుంది. నేను చేస్తున్న తలంపు అక్కడ పనక అది కనపడదు. వాడి ధర బ్రహ్మాండమైన పని జరిగి కొన్ని ఏలాది మంది చేసే పని ఆ శరీరం ద్వారా జరిగిపోతూ ఉంటుంది. కానీ నేను చేస్తున్న తలంపు అది ఓ పక్కన పెడితే వాడి ద్వారా శాంతి అందుతుంది, వాడి ద్వారా లోకానికి శాంతి అందుతుంది, సౌహృదయం అందుతుంది, అన్నీ అందుతావయ్యా. అక్కడ దాకా ఎందుకు మంచి తలంపుకు, నీకు వచ్చే మంచి తలంపు కూడా దాని మీద ప్రభావం సమాజం మీద ఉంటుంది. ఇప్పుడు డబ్బు పెట్టి మనకు 1,000 కోట్లు డబ్బు ఉంటే, డబ్బు పెట్టి కొనుక్కోదైన వస్తువు ఒక్కటే ఉంది లోకంలో, న్యూయార్క్లో గుంటూరు జిల్లా అని ఒక ఆయన డాక్టర్గా చేస్తున్నాడు, మన తెలుగువాడు, న్యూయార్క్ దగ్గరలో ఆయన మానసిక వ్యాధులకు వైద్యం చేస్తాడు. నేను అన్నాను ఒకసారి డాక్టర్ గారు నన్ను చూడటానికి వచ్చారు, ఏంటంటే వాళ్ళు అత్తవారు ఈస్ట్ గోదావరి చౌదరీస్, ఈస్ట్ గోదావరి మండపేట వాళ్ళ అత్తవారు. అలా అత్తవారి ఇంటికి వెళితే నన్ను జిన్నూరులో చూసి అరగంట కూర్చొని వెళ్ళిపోయారు. అక్కడ చాలా రోగులు ఉంటారు, మానసిక రోగులు అని అమెరికాలో చెప్పారు డాక్టర్ గారు. ఏంటి అంత ఐశ్వర్యం ఉంది, బూడేగ స్వర్గం అంటున్నారు, ఎటు చూసిన కార్లే, అన్ని సిమెంట్ రోడ్లు, బ్రేక్ మీద కాలే మామూలుగా ఆ బ్రేక్ మీద కాలే ఎక్కర్లేదు, గంటకు 100 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోవచ్చు, ఇక్కడి నుంచి రాజమండ్రి రావాలంటే అరగంటలో వెళ్ళిపోవచ్చు, అది భూలేక స్వర్గం అంటున్నారు. ఎడు చూసిన కార్లే, ఎడు చూసిన డబ్బే, అక్కడ మానసిక వ్యాధులు ఏంటండి, మానసిక రోగులు ఏంటన్నాను డాక్టర్. అంటే నేను చిన్న నవ్వు, పెద్ద నవ్వు నవ్వలేదు, చిన్నగా నవ్వారు డాక్టర్ గారు. మన ఇండియాలో కూడా ధనవంతులు ఉన్నారు, అక్కడ నన్ను అన్నారు నాన్నగారు, మన ఇండియాలో కూడా ధనవంతులు ఉన్నారు, అమెరికా మాట్లాడలేని వీళ్ళందరూ శాంతిగా ఉన్నారు, అలాగే అక్కడ అశాంతుడు బాధపడుతున్నారు. అంటే మీరు డబ్బు శాంతిని ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నారు అని చెప్పి అన్నారు, ఓ మాట అన్నారు, అది చక్కటి మాట. 20 ఏళ్ళ నుంచి ఆయన వైద్యం చేస్తున్నారు, ఓ చక్కటి మాట చెప్పారు. వాళ్ళకి 1,000 కార్లు ఉండొచ్చు, 100,000,000,000 డాలర్లు ఉండొచ్చు. ఆ డాక్టర్ గారు చెప్పింది, ప్రపంచంలో మనం డబ్బు పెట్టి కొనుక్కోలేని ఒకే వస్తుంది, అది శాంతి. ఇట్ ఈజ్ ప్రైస్లెస్. మీరు జపాన్ వెళ్ళి, జపాన్ రాజధాని టోక్యోలోకి వెళ్ళి మీరు స్థలాలు కొనుక్కోవచ్చు, మీకు డబ్బు ఉంటుంది. లేకపోతే న్యూయార్క్ వెళ్ళి స్థలాలు కొనుక్కోవచ్చు, మీకు ఎంత డబ్బు ఉన్నా, 100,000,000,000 ఉన్నా, మీరు డబ్బు పెట్టి కొనుక్కోలేని వస్తువు ప్రపంచంలో ఒకటి ఉండదు, శాంతి. అది బజార్లో అమ్మేది కాదు, ఒక అమ్మకానికి పెట్టినా మీరు కొనలేరు, అది కొనేది కాదు, ఇది ప్రైస్లెస్, దానికి విలువ లేదు అసలు శాంతికి అని చెబుతూ ఆ డాక్టర్ గారు ఇంకో మాట చెప్పారు, వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, వెరీ నైస్ ఎక్స్ప్రెషన్, ఒక అమెరికా సంపదే కాదు. ఆయన అన్న మాటలు ఏంటంటే, ఒక అమెరికా సంపదే కాదు, ప్రపంచంలో ఒక 150 దేశాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు అనుకోండి ఊరికే ఏదో మాట్లాడదు, ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఒక తక్కిల్లో పెడితే మనం, ఒక అమెరికా సంపదే కాదు, చైనా, రష్యా, ఇంగ్లాండ్ అన్నింది, ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఒక తక్కిల్లో పెడతాం అనుకోండి, శాంతిని ఒక తక్కిల్లో పెడతాం అనుకోండి, ఈ శాంతికి ప్రపంచంలో సంపద సమానం అవ్వదు అన్నాడు. ఇప్పుడు నీకు డబ్బు ఉంది, అన్నం తింటావు, బట్ట కట్టుకుంటావు, పూర్తి రోజుకి 4 పూటలు తింటావు, 10 చిన్న కార్లు, తెరటి గుమ్మాన ఒక కారు, ఈది గుమ్మాన ఒక కారు, 4 గుమ్మాలు అనుక మీ ఇంటికి 4 గుమ్మాల చోట 4 కార్లు పెట్టుకుంటావు, బట్టలు మంచి మంచి బట్టలు తొడుగుతావు, ఎవరిలో చేయని ఇస్త్రీ పెట్టిలోని తీసుకొచ్చి ఇస్త్రీ చేయించుకుంటావు. పోని రోజుకి 10 పూటలు తింటారు, మాంసం పొలం, చేపల పొలం, ఇవన్నీ వేసుకుని తింటారు 10 పూటలు. ఎందుకంటే డబ్బు అదనంగా చేసేది ఏమైనా ఉంది. పోనీ నీకేమైనా మంత్రి అవ్వాలంటే డబ్బు ఖర్చు పెట్టుకుని మంత్రి అవుతావు. ఎందుకంటే అదనంగా చేసేది ఏముంది డబ్బు చేసే పని? మాంసం పొలం తినవచ్చు, 10 అంతస్తులు మేడ కట్టుకోవచ్చు, లేదా మీకు అందమైన బట్టలు వేసుకోవచ్చు, లేదా డబ్బు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు. శాంతి దొరుకుతుందా దానివల్ల అని ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, ప్రపంచంలోనూ ఒక అమెరికా సంపద కాదు, ఈ మాట నాకు గుండెకి హత్తుకుంది, ఒక ప్రపంచంలోనూ సంపద అంతా కూడా శాంతితోడు సమానం కాదు, ఒక అమెరికా సంపద కాదు శాంతితోడు సమానం. అక్కడ 100 కోట్లు ఉన్నాడు, రాత్రి 12 ఫోన్ చేసి అశాంతితోడు బాధపడుతున్నాను డాక్టర్ గారు ఏదైనా బిడ్డల పేరు చెప్పండి, మిగతా అని వాళ్ళు ఉంటారు. అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏదో మింగే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఈ కోటీశ్వరులు. ఇందుకే డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న సంపద అంతా కూడా శాంతితోడు సమానం కాదు, జ్ఞానంతోడు సమానం కాదు, ప్రపంచంలో ఒక అమెరికా సంపదే కాదు. అది ఆత్మ నీకు కనుక జ్ఞానం కలిగితే, నీకు జ్ఞానం కలిగితే నీ ద్వారా నువ్వు అంటే వాడు నేను అందరినీ ఉద్ధరిస్తున్నాను సహకరిస్తున్నాను అనుకోడు, వాడి ద్వారా సహకారం అందిస్తూ ఉంటాను. వాడికి ఎక్కడం లేరు, నేను వాళ్ళని ఉద్ధరించానని చెప్పడానికి వాడికి ఎత్తడం లేని లేరు. ఇప్పుడు ఈ కుడి చేయి ఎడం చేతికి ఏదైనా ఇస్తుంది అనుకోండి, ఈ కుడి చేయి ఎడం చేయి చేసి దానం చేసిందని అనుకోదు, ఎంచి కుడి చేయి నాది ఎడం చేయి సమాజం తోడు అటువంటి తాదాప్యం ఉంటుంది వాడి జ్ఞానం. కుడి చేయి ఎడం చేయికి ఏదైనా ఇస్తే కుడి చేయి ఎడం చేయికి దానం చేసిందని వాడు అనుకోడు, ఇంకే కుడి చేయి వాడి ఎడం చేయి ఆడిది సమాజం తోడు అటువంటి తాదాప్యం ఉన్నవాడు వాడి జ్ఞాని, సమాజానికంటే వేరుగా తానై ఉంటాడు, అంతర వ్యాపించిన వాడు తాను, లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంతర వ్యాపించి ఉన్నాడు. అంతర వ్యాపించి ఎలా ఉన్నాడు, శుభాన్ని ఇస్తాడు, నీకు శుభాన్ని ప్రసాదిస్తాడు, ఉన్నవాడు భగవంతుడే, అంతర వ్యాపించి ఉన్నాడు. ఆ భగవంతుడిలో వ్యాపించే గుణాన్ని విష్ణు అంటారు. భగవంతుని శుభ భగవంతుని చింతిస్తుంటే, భగవంతుని స్మరిస్తుంటే మనల్ని పరిశుభ్రం చేస్తాడు, మనకు మంగళం చేస్తాడు, అంటే మంచిని చేస్తాడు. ఆ మంచి చేసే భాగాన్ని శివుడు అన్నారు, అంతర వ్యాపించే ఉన్న భాగాన్ని విష్ణు అన్నారు. కానీ ఒకే భగవంతుడు ఒక్కడే ఒక్కో గుణానికి ఒక పేరు పెట్టాడు, భగవంతుడు ఒక్కడే ఒక్కో గుణానికి ఒక దేవుడి పేరు పెట్టాడు, అంతకంటే ఏమి లేదు. రహస్యం ఎక్కడ ఉందండి, మన మనస్సు పరిశుద్ధంగా ఉంటే ఇక్కడ ఉన్న వస్తువు గోచరిస్తుంది. అర్థం నిర్మలంగా ఉంటే, అర్థం స్వచ్ఛంగా ఉంటే మన ప్రతిబింబం అందులో కనిపిస్తుంది. మన బుద్ధి స్వచ్ఛంగా ఉంటే, మన బుద్ధిలో దోషాలు లేకపోతే, చాలామంది అంటూ ఉంటారు ఈ ప్రపంచంలో గొడవలు ఏంటండి, ప్రపంచం చాలా అశాంతిగా ఉందని. ప్రపంచం ఏమి లేదు, మన బుద్ధిలో ఉన్న దోషాలు ప్రపంచంలో కనిపిస్తున్నాయి. మన బుద్ధిలో ఉన్న దోషాలే ప్రపంచంలోని అశాంతికి కారణం, మన బుద్ధిలో ఉన్న దోషాలే ప్రపంచంలో ఉన్న హెచ్చుతగ్గులకు కారణం. ఈ ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కాదు, అది ఎలా ఉండాలో అలా ఉందంతే. ఇవన్నీ మన బుద్ధిలో ఉన్న దోషాలే ప్రపంచంలో అశాంతి కింద కనిపిస్తుంది, మనలో ఉన్న భయాలే ప్రపంచంలో అశాంతి కింద కనిపిస్తుంది. ప్రత్యేకంగా బయట అంటూ ఏమీ లేదు, నీ బుద్ధిలో ఉన్నది బయట కనిపిస్తుంది. అయితే నాకు జ్ఞానం సంపాదించాలని ఉంది, నేను అడుగుతున్నాడు, నాకు నేను జ్ఞానం సంపాదిస్తే నా ద్వారా సహాయ సహకారాలు అంతే సమాజానికి అంటున్నారు మీరు. అయితే నాకు జ్ఞానం సంపాదించాలనుంది, ఏమి చేయమంటారు? దానికి ఆటంకాలు ఏమిటంటే అప్పుడు చెప్తున్నారు, నీ జ్ఞానం సంపాదించడానికి బయట ఏం ఆటంకాలు లేవు, నీ కుటుంబం సభ్యులు కాదు సమాజం కాదు. నువ్వు సుఖపడటానికి ఎవరు ఇతరులు అడ్డు వస్తున్నారు అనుకుంటా, ఇతరులు అడ్డు రాదు. మనం అనుకుంటాం మనం ఏదో సుఖపడాలని, మనకి ఇంటి వాళ్ళు అడ్డు వచ్చేస్తున్నారు, పాలకులు అందరూ అడ్డు వచ్చేస్తున్నారు అడిగి, అదంతా అబద్ధం. అది రాంగ్ థింకింగ్, రాంగ్ నోషన్, రాంగ్ బిహేవియర్, ఇదంతా రాంగ్ థింకింగ్లో వస్తాం. నువ్వు సుఖపడాలనుకుంటే ఎవరు అడ్డు రారు, నీకు నువ్వే అడ్డు వస్తున్నావు. అది తెలియక వాళ్ళు నా సుఖానికి అడ్డు చేస్తున్నారు, వీళ్ళు నాకు సుఖానికి అడ్డు చేస్తారు. ఒకటి మీరు అర్థం చేసుకోండి, మీకు ఎవరికైనా తలకాయ పోటు వచ్చిందనుకోండి, మీకెవరికైనా తలకాయ పొడి వచ్చిందంటే నాకు ఎర్రచం కుట్టినట్టుండదు. అలా మా ఇంట్లో ఎవరికైనా తలకాయ పొడి వచ్చేసింది అనుకో, నేను కంగారు పడిపోతాను. ఈ పాడు బుద్ధికి అజ్ఞానం. నెత్తి మీద మొట్టికాయ బొట్టి అడుగుతున్నాడు భగవంతుడు. నెత్తి మీద సుగుటిగా మొట్టి మీద పెట్టి ఈ పాలకొల్లో ఎవరికైనా తలకాయ పొడి వస్తే నీకేమో ఎర్రచం కొట్టినట్టు. నీ ఇంట్లో ఎవరికైనా తలకాయ పొడి వస్తే మెడ్రాసు రాజమండ్రి కలకత్తి అక్కడిక్కడ తీసిపోతా, అవసరం అయితే అమెరికా కూడా కొత్త రక్తం ఎక్కించడానికి అమెరికా కూడా తీసుకు. నీకు ఆ జ్ఞానం. ఈ వేరు బుద్ధి ఉన్నవాడికి, ఈ పాడు బుద్ధి ఉన్నవాడికి, సంకుచిత బుద్ధి ఉన్నవాడికి ఆత్మజ్ఞానం, ఆత్మవైభవం, నీకు ఆ భగవంతుని ఎరుకలోకి రావటం. ఇష్ట అయిష్టాలతో, రాగ ద్వేషాలతోటి కాలిపోయి నీకా. నీ పక్కింటి వాడికి తలకాయ పొడి వస్తే ఒక రకంగా ఉంటావు, నీ ఇంట్లో ఎవరికైనా తలపోయడం ఒక రకంగా ఉంటావు. ఎంత సెపరేట్నెస్ ఉన్నవాడు, ఎంత వేరు బుద్ధి ఉన్నవాడు, ఒక సమిష్టి భావం లేనివాడు నీకా. ఆత్మజ్ఞానం నీకా, ఆత్మనిష్ట నీకా, ఆత్మశాంతి నీకా, ఆత్మవైభవం నీకా, ఆత్మసింహాసనం మీద నిన్నా ఈశ్వరుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టేది. ఈ పాడు బుద్ధి ఉన్నవాడునా, ఈ కల్మష బుద్ధి ఉన్నవాడునా, ఈ హెచ్చు తగులు బుద్ధి ఉన్నవాడునా, ఈ పెంట బుద్ధి ఉన్నవాడునా, ఆత్మసింహాసనం మీద కూర్చోబెట్టి ఈశ్వరుడు. ఈశ్వరుడు అమ్మా ఇక్కడ గాడ్ కెనాట్ బి డిస్ట్యూర్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. డాక్టర్ ఏం చూ, డాక్టరు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తా అనుకోండి, నాకు జ్వరం ఉందంటా అనుకోండి, చెయ్యి ఎలా పట్టుకు చూస్తారు అంటే నాడు ఎలా కొట్టుకుంటుంది. డాక్టర్ గారు నా చేయి పట్టుకు చూస్తారు అంటే జ్వరం ఉందా లేదా, నాడి పల్స్ బీటింగ్ అది ఎలా ఉంది. భగవంతుడు ఏం చేస్తాడు, ఇలా చెయ్యి పట్టుకో అని మనకు మోక్షం ఇవ్వాలనుకుంటున్నాడు అనుకోండి, జ్ఞానం ఇవ్వాలనుకుంటే ఏదో చెయ్యి పట్టుకోడు కాళ్ళు పట్టుకోడు. డాక్టర్ గారు లాగా చెయ్యి పట్టుకోడు కాళ్ళు పట్టుకోడు పొట్ట ఇలా కొట్టరు. భగవంతుడు ఏం చేస్తాడంటే లోపల వీడికి ఏదైనా రూపంతో తాదాత్యం ఉందా లేదు, వీడికి ఏదైనా పేరుతో తాదాత్యం ఉందా, లేకపోతే లోపల వీడికి వ్యక్తి భావం ఉందా లేదా, ఫలానా శరీరం నాది, ఫలానా పేరు నాది, ఫలానా కులం నాది, ఫలానా జాతి నాది, పలానా దేశం నాది, పలానా వర్గం నాది, పలానా పార్టీ నాది, పలానా రంగు, నేను ఎర్రగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, పచ్చగా ఉన్నాను, రంగులతో ఎవరైనా తాదాత్యం పొందుతున్నాడా అని వాడు లోపలికి వెళ్ళి లోపల ఉండి లోపలికి వెళ్తే ఏంటి, ఆల్రెడీ ఉన్నాడు, ఆల్రెడీ ప్రెసెంట్, ఆల్రెడీ ప్రెసెంట్, లోపలికి వెళ్ళక్కర్లేదు, వాడు లేని చోటంటే లేదు. ఒక చోట ఉండి ఇంకో చోట లేకపోతే వెళ్ళటం రావటం ఉంటుంది, అంతగా ఉన్నవాడికి కమింగ్ లేదు గోయింగ్ లేదు. అయితే వాడు లోపల చూస్తూ ఉంటాడు, ఇదేమైనా కూలంతో తాదాత్యం పొందుతున్నాడా, లేదా ప్రాంతంతో తాదాత్యం పొందుతున్నాడా, లేకపోతే రంగుతో నేను ఎర్రగా ఉన్నాను నల్లగా ఉన్నాను, లేకపోతే వాడుకున్న సంపత్తితో పదార్థం పొందుతున్నాడా, ఒకలాంటికి ఏమైనా దారిద్ర్యం ఉంటే అయ్యో నేను కష్టపడిపోతున్నానండి నాకు దారిద్ర్యంతో, వాడి దారిద్ర్యంతో తాదాత్యం ఇవన్నీ చూసుకుంటాడు. ఇవన్నీ రహితమైతే మనం అడగక్కర్ లేకుండా మనకి శాంతినిచ్చి మోక్షాన్ని ఇచ్చి పోతాడు వాడు దేవుడు. ఈ మనిషికి అహంభావన ఉందా లేదా, ఈ మనిషికి దేహాభిమానం ఉందా, ఉంటే ఈ కొండను బయటపడేస్తాడు, ఈ పచ్చికొండని బయటకు పచ్చికొండను బయటపడేసి మన కొత్త మట్లు కలిపేస్తాడు, కొత్త మట్లు కలిపేటంటే కొత్త శరీరాలు తీసుకొస్తాడు. ఇప్పుడు ఈ కొండలు పచ్చికొండలు ఏం చేస్తారంటే మళ్ళీ మట్టిలో కలిపేస్తారు, అలాగే మనం చూస్తాడు ఇవన్నీ రైతు మనం పచ్చికొండలుగా ఉన్నామనుకోండి, మళ్ళీ మట్టిలో కలిపేస్తా అంటే పునర్జన్మడు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక. ఇలా మోగించి చూస్తాడు మనల్ని. పచ్చిగా ఉన్నామనుకుని మట్టిలో కలిపేస్తాడు, పచ్చిగా లేవనుకుని ఒక పక్కన పెట్టేస్తాడు. మన సృష్టిలోకి రావక్కర్లేదు మనం. జ్ఞానికి జయని చోటి ఐడెంటిఫికేషన్ ఉండదు, వాడు రంగు చోటు. వాడు శరీరం ఎరగా ఉంటుంది, ఎరగా ఉన్నాడు శరీరమా? నేను ఏ జ్ఞాని నేను మంచివాడు అనుకోడు. అసలు నిజంగా మంచివాడు ఎవడు? నేను మంచివాడు అనుకోడు. ఎవడని నేను మంచివాడు లేదు మంచివాడు అంటాడు? అహంభావనకు పరాకాష్ఠ అది. ఇప్పుడు మనం ఎవరికైనా మజ్జిగ పోసాం అనుకోండి, 10 రోజులు అనుకోండి, అది రోజు జ్ఞాపకం వస్తుంది, అడుగు మజ్జిగ పోసామని. గౌతమ బుద్ధుడు 1000 ఆవులు ఇచ్చిన సంసారాన్ని విడిచిపెట్టాడు, రోజుకు 1000 ఆవులు పాలిచ్చే సంసారాన్ని విడిచిపెట్టాడు, రాజ్యాన్ని విడిచిపెట్టాడు, సౌందర్యవతి అతి సౌందర్యమైన భార్యని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, సర్వభోగాలు విడిచిపెట్టాడు. జ్ఞాన అన్వేషణకి, సత్యాన్వేషణకి ఫారెస్ట్లోకి వచ్చాడు. అయ్యో, ఇన్ని భోగాలు విడిచిపెట్టేసాను, తలంపు కూడా రాలేదు. వాడు బుద్ధుడు. మనం ఏమి విడిచిపెట్టక్కర్లేదు, ఎవరికైనా మజ్జిగ పోస్తే చాలు, చచ్చే వరకు జ్ఞాపకం ఉంటుంది మనకు. ఈ పాడు బుద్ధికి అజ్ఞానం. మళ్ళీ లౌకికం మాట ఒకటి జ్ఞాపకం వస్తానని చెప్తాను. ఇప్పుడు దీపావళి ముందు త్రయోదశి వస్తాను, 1930 త్రయోదశి అట్టు, తర్వాత అమావాస్య, త్రయోదశి చతుర్దశి, తర్వాత అమావాస్య. ఈ వచ్చే త్రయోదశిని ఏమంటారంటే ధన త్రయోదశి అంటారు. దీపావళి ముందు వచ్చే త్రయోదశిని బొంబాయిలో గుజరాత్లు అక్కడ అందరూ వరకాసు బంగారం, కాసు బంగారం కొనుక్కుంటారు, అంటే సంపద పెరగటం. మళ్ళీ ఇదిలోకి లోకంలోకి వచ్చాం మనం. ఇప్పుడు వరకు లడ్డు మీద పోవాలి, మళ్ళీ ఇప్పుడు టెంట మీద వాళ్తున్నాం. మనం ఏగలంగా ఉన్నాం కదా, మరి ఎక్కడ చూడ వాళ్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు జిలేబీ మీద వాళ్ళాం, మళ్ళీ టెంట మీదకి వాళ్తున్నాం. మనకు జీవలక్షణాలు ఉన్నాయని చెప్పి తప్పు. అది ఇవి అడుగుతున్న ఆత్మజ్ఞానానికి ఎవరు అడ్డు వస్తున్నారంటే ఇతరులు అడ్డు రావటం లేదు, నీ జీవలక్షణాలు నీకు అడ్డు వస్తున్నాను. కానీ మనం అనుకుంటాం ఆ జ్ఞానత్వ అడ్డు వచ్చిందేమో, అత్తగారు అడ్డు వచ్చారేమో అని. అదంతా అసత్యం. ఈ ధన త్రయోదశి అంటారు, వచ్చి త్రయోదశిని. ఆ రోజుని అరకాశ బంగారం కానీ కాశీ బంగారం కొనుక్కుంటే మన పురాణాల్లో ఏం చెప్తారంటే మీరు అందరూ ధనవంతులు అయిపోతారు, అంటే మంచి ధనం. మీరు ఏదైనా బంగారం కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ త్రయోదశిలో కొనుక్కోండి. అది ఆదివారం మనకైతే కొట్లు తీయరు. దీని ఆ త్రయోదశి దీపావళి ముందు వచ్చే త్రయోదశిని ధన త్రయోదశి, బంగారం త్రయోదశి అంటారు. అంటే ఆ రోజున మీరు ఏదైనా బంగారం కొనుక్కుంటే మీరు బంగారం అయిపోతారు. మనస్సు బంగారం అవుతుంది అనుకోండి, కొంప బంగారం అవ్వచ్చు. ఒకవేళ మీ కొంప బంగారం అయితే అవ్వచ్చు, కానీ మనస్సు బంగారం అవుతుంది అనుకోండి, అవుతుంది అనుకోకండి. మీకు మీ కొంప ఏదైనా బంగారం అయితే అవ్వచ్చు. ఇంకా విషయాలు విడిచిపెట్టేద్దాం. ఏదైతే త్రయోదశి, ధన త్రయోదశి జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు. ఆత్మసాక్షాత్కారానికి అంటే నీ బలహీనతలు నీకు అడ్డొస్తున్నాయి. ఎవరు ఇతరులు అడ్డొస్తాయంటే నీ థింకింగ్లో, నీ ఆలోచనలో లోపం, నీ బిహేవియర్లో లోపం, రాంగ్ బిహేవియర్, రాంగ్ థింకింగ్, దానివల్ల లోపం. ఇతరులు ఎవరు నీకు అడ్డు రారు. బుద్ధుడు మహారాజ్యాన్ని విడిచిపెట్టి అన్ని భోగాలు విడిచిపెట్టి ఎవరు అడ్డు వచ్చారు? ఎవరు అడ్డు రాలేదు. ఇష్టలేదు బుద్ధుడితో సమానమైన వాడు ఎవరు కనపడ్డు. మన దేవతలు కూడా కనపడరు. తన భార్యకి సన్యాసి ఇచ్చాడు, తన కుమారుడికి సన్యాసి ఇచ్చాడు. ఇచ్చి ఆ రాజ్యానికి వారసుడు లేకుండా చేశాడు వాడి బుద్ధుడు. ద ట్రెమెండస్ లవ్ వి చికెన్ హార్టెడ్ పీపుల్ అండ్ పెటీడియన్ మైండెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ ఆ బోల్డ్నెస్, దట్ బోల్డ్నెస్, ద ట్రెమెండస్ లవ్. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఎడితే ఆ ఎనపెట్టి జాగ్రత్తగా చూసుకోమని 100 సార్లు చెప్పాడుతాం ఇంటికాడు. ఆ ఎనపెట్లో ఏమి ఉండదు చివరికి అక్కడ. ఆ బుద్ధిని యొక్క చూడని ఆ బోలిన వాడికి జ్ఞానం వచ్చేది. వాడు ఏంటి, అన్నీ విడిచిపెట్టాడు, భోగాలు విడిచిపెట్టాడు, తర్వాత తన రాజ్యానికి వారసులు లేకుండా చేసేవాడు. లైట్ ఆఫ్ ఏషియా, లైట్ ఆఫ్ ది వరల్డ్. అలా ఇప్పుడు మామూలుగా మహిమలు చేసి యేసుక్రీస్తు ఏదో మహిమలు చేశాడని, ఇంకోడు మహిమలు చేశాడని చెప్తారు. ఇలా మహిమలు చేసి జనాన్ని ఆకర్షించుకునే బుద్ధి బుద్ధి గౌతమ బుద్ధుడికి లేదు. సిద్ధుల్లో నాకు ఒక సిద్ధి కూడా అక్కర్లేదు అంటాడు బుద్ధుడి వాడు. మోస్ట్ ఇంప్రెషనల్ బిహేవియర్, మోస్ట్ ఇంటెలిజెంట్ బిహేవియర్, డీసెంట్ మ్యాన్, మోస్ట్ సివిలైజ్డ్ మ్యాన్. కొంతమంది హిస్టరీలో చెప్తారు గౌతమ బుద్ధి దేవుడు వదిలేయండి, దెయ్యం వదిలేయండి. మరి దెయ్యం అంటూ ఇంకో మాట జ్ఞాపకం వస్తుంది నాకు. బుద్ధుడు అన్నాడు మీరు ధనమే ప్రధానంగా జీవిస్తారనుకోండి, జీవించండి, మీరు సంపాదించిన ధనం అంతా దెయ్యం కింద మారిపోయి మిమ్మల్ని తరుగుతుంది అన్నాడు బుద్ధుడు. మీరు ధనమే ప్రధానంగా జీవిస్తే జీవించండి, దెయ్యాలు ఎక్కడ బయట లేవు, మీరు సంపాదించిన ధనమే దెయ్యం కింద మారిపోయి మిమ్మల్ని పరిగెత్తిస్తుంది అన్నాడు బుద్ధుడు. ఎన్ని కోపమై చెప్పిన మాటలు కాదు, వాడు అనుభవంలో తీసి చెప్పిన రత్నాలు మాణిక్యాలు. సర్వసంగ పరిత్యాగి అంటే తన రాజ్యానికి వారసుడు లేకుండా చేశాడు. అది అదే గొప్ప, అది వండర్. పూర్వం మన పురాణాలు చదువుతుంటే వాళ్ళ అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చి వాడు సింహాసనం మీద కూర్చోబెట్టి వాడికి రాజ్యం స్వాధీనం చేసి తర్వాత వాడికి ట్రైనింగ్ ఇప్పించి వాడు సింహాసనం మీద కూర్చి అందరి చేత మంత్రాలు చదివించి అందరి చేత ఆశీస్సులు ఇప్పించి అప్పుడు ఏదో మంచి రోజు చూసుకుని వాడు అరణ్యాసానికి వెళ్ళారు. అటువంటి వాడు కాదు బుద్ధుడు. మనకి హిస్టరీలో చూస్తే, వరల్డ్ హిస్టరీలో చూసి పురాణాల మాట వదిలేండి, వరల్డ్ హిస్టరీ కనుక చూస్తే ఎవడ బుద్ధుడితో సమానం కా. దట్ ట్రెమెండస్ లవ్, దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్ వి పెటీ మైండెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. నీకు వరల్డ్ హిస్టరీలో అంత బిహేవియర్, అంత నాగరికత ఉన్న మనిషి ఇంకోటి కనపడ్డా మనకు. మోస్ట్ సివిలైజ్డ్ మ్యాన్, మోస్ట్ కల్చర్డ్ మ్యాన్, దేవుడు వాడు వదిలేయండి, మోస్ట్ కల్చర్డ్ మ్యాన్, మోస్ట్ సివిలైజ్డ్ మ్యాన్, మోస్ట్ ఇంప్రెషనల్ బిహేవియర్, మోస్ట్ ఇంటెలిజెంట్ బిహేవియర్ వాడు. వాడికి బుద్ధ, లైట్ ఆఫ్ ఏషియా, లైట్ ఆఫ్ ది వరల్డ్. ఒకే ఒక మాట నన్ను బంధించింది, అరెస్ట్ చేసింది, బుద్ధుడు చనిపోతున్నాడు. ఇంకా 5 నిమిషాలు బుద్ధుడు చనిపోతున్నాడు. మనకేమి గొప్పతనం లేకపోయినా ఉందనుకుంటున్నాం. మనకి జ్ఞానం లేకపోయినా జ్ఞానం ఉందనుకుంటున్నాం, పైసలు లేకపోయినా ధనవంతులు అనుకుంటున్నాం. గౌతమ బుద్ధుడు 5 నిమిషాల్లో శరీరం విడిచిపెడతాడనగా వాడు చవిత్తముడు, ఆనంద వాడి పేరు, ఆనంద అనేవాడు వాడు. కొంతమంది అవతార పురుషులు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పనులు చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా వచ్చేస్తారు. ఇప్పుడు రామకృష్ణుడు భూమి మీద వచ్చినప్పుడు వివేకానంద, ఇంకా కొంతమంది రాకాలు, ఇంకెవరెవరో వచ్చారు. అది జన్మాంతర అనుబంధాన్ని బట్టి వాళ్ళు వచ్చేస్తారు. అలాగే బుద్ధుడు కూడా కొంతమంది మహాత్ములు వచ్చారు. ఆంజనేయస్వామి ఎందుకు వచ్చాడు? రాముడు పని చేయటానికి వచ్చాడు. ఆంజనేయస్వామి తన జీవితంలో సొంత పని అంటే ఏమి చేసుకోలేదు. భగవంతుడు పని చేయటానికి ఆంజనేయస్వామి ఈ భూమి మీదకి వచ్చాడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోర్స్ టు లివ్ ఫర్ అదర్స్ ఓన్లీ. సొంత పని అంటూ చేసుకోకుండా ఉన్నవాడు ఒక ఆంజనేయస్వామి అక్కడే. అందుకే ఈ రోజున వాడికి దేవాలయాలు కట్టి అర్చన చేస్తున్నాం, పూజిస్తున్నాం, చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. సొంత పని అంటే ఎలా ఉంటుందో తెలియని వాడు ఆంజనేయ స్వామి. భగవంతుడు అంతకే వాడిని ఈ భూమి మీదకి తీసుకొస్తాడు. ఈ బుద్ధుడు ఆనంద కొడతాను జీవితాన్ని చవిత్తముడు, బుద్ధుడికి చవిత్తముడు ఆనంద కొడతాను జీవితాన్ని త్యాగం చేశాడు బుద్ధుడి కోసం. ఇంకా 5 నిమిషాలకి ఆనందం చనిపోతాడు, బుద్ధుడు చనిపోతాడనగా ఆనంద్ అంటాడు ఈ ఒక్క మాట నన్ను చెగుతున్న చేసింది. మీ శరీరం కొన్ని మీ శరీరం శవం అవటానికి సిద్ధంగా ఉంది, మీ శరీరం చనిపోతుంది, ఈ శవాన్ని మమ్మల్ని ఏం చేయమంటారు? అంటే ఎక్కడికైనా తీసుకెళ్లి సమాధి ఏదైనా కట్టించమంటారో ఏంటని వాడు ఉద్దేశం. ఎక్కడున్నాడండి బుద్ధుడు? ఆనం అన్నాడు. అది జ్ఞాపశక్తి తగ్గలేదు. ఒక పక్కన విరేచనాలు వచ్చినాయనికి అని ఇరుకులో ఉన్నాడు, పూర్ణ ప్రజ్ఞలో ఉన్నాడు, దేహానికి అచేతంగా మనస్సుకి అచేతంగా అచేతంగా ఉన్నాడు. ఈ అబోవ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ ది స్ట్రగుల్స్ ఆనంద్. ఇప్పుడు మనం ఒక గ్రామంలో ఉన్నాం, ఈ గ్రామం శ్మశానం లేకుండా ఉంటుందా? ఏ గ్రామం కూడా శ్మశానం లేకుండదు. ఈ గ్రామంలో కామనయాన్ని తీసుకెళ్ళి ఏ శ్మశానంలో ఆడి శరీరం దహనం చేస్తున్నారు. ఆనంద్, నన్ను ఎందుకు అలా అడుగుతున్నావు? ఈ శరీరాన్ని కూడా తీసుకెళ్ళి అందరినీ దహనం చేసి శ్మశానంలో దహనం చేయి ఆనంద్ పడి బుద్ధుడు. దీనికి ఊరేగింపులు అక్కర్లేదు, వాడు బుద్ధుడు. ఇంకొకటి అన్నాడు, ఇప్పుడు మనలో ఏమి గొప్పతనం లేకపోయినా ఉంద అనుకుంటాం, ఏమి తెలియకపోయినా తెలుసు తెలుసు అనుకుంటాం. ఏం చేయి తెలుసు తెలుసు అని ఎందుకు అనుకుంటామంటే ఏమి తెలియదు కాబట్టి. బుద్ధుడు అంటాడు, ఆనంద్ అంటాడు, నీతోటి నేను 40 సంవత్సరాలు నేసి. బుద్ధుడు 80 సంవత్సరాలు ఎర్త్ మీద ఉన్నాడు, ఈ ప్లానెట్ మీద. నీతోడు సమానమైన వాడు క్రియేషన్ ప్రారంభమయ్యాక, అంటే పంచిపోతారు వచ్చాక, ప్రపంచం అంటే పంచిపోతారు, ఈ పంచిపోతారు వచ్చాక నీలాంటి గ్రేట్ మ్యాన్, నీలాంటి నోబుల్ మ్యాన్, పైస్ మ్యాన్. కొంతమంది గొప్ప వ్యక్తులు ఉండొచ్చు, గొప్ప వ్యక్తులు అందరూ పవిత్రులు అవ్వాలని అక్కడ లేదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అనేక మంది గొప్ప వ్యక్తులు ఉండొచ్చు కానీ వాళ్ళందరూ పవిత్రుల నుంచి అవ్వడానికి లేదు. నువ్వు గ్రేట్ మ్యాన్, నోబుల్ మ్యాన్, వెరీ పైస్ మ్యాన్, నువ్వు ఎంత గొప్పవాడు, ఎంత పవిత్రుడు, అగ్నిహోత్రంతో సమానం నువ్వు అని ఒక మాట చివరిలో చిన్న పొరపాటు మాట అన్నాడు ఆ తమ్ముడు. ఇలాంటి వ్యక్తి భవిష్యత్ సృష్టి ప్రారంభమయ్యాక, ఈ మానవ జాతి ఉద్భవించాక ఇంత గొప్పవాడు ఎవడు జన్మించుంటాడేమో అన్నాడు తమ్ముడు, చవిత్తమ్ముడు. రాత్రి పగలనక పగలనక రాత్రి అనక 1000 బాలు నీ కూడా తిరిగి నీ ఔచ్చాన్ని నీ ఔన్నత్యాన్ని గ్రహించి చెప్తున్నానంటాడు ఎవరు? చవిత్తమ్ముడు. అప్పుడు కూడా కూలుగా తొట్టిపాటు పడలేదు, అప్పుడు కూడా కూలుగా ఉన్నాడు బుద్ధుడు. ఇంకొక 2 నిమిషాల్లో చివరి శ్వాస బయటికి వెళ్ళిపోతుంది. ఈ గాలి మహాగాలిలో, ఈ ముక్కులో తిరుగుతున్న గాలి ప్రపంచంతో వ్యాపించున్న గాలిలో కలిసిపోతుంది. ప్రపంచంలో వ్యాపించున్న గాలిని వాయువు అంటాం, మన ముక్కులో తిరిగే గాలిని ప్రాణం అంటాం. ఇదెంతో అది అంత, ఈ గాలి ఇలా గాలిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆనందం అంటాడు. నువ్వు వరల్డ్ హిస్టరీ ఎంత చదివావా అంటాడు. నేను చదవలేదు అంటాడు. వరల్డ్ హిస్టరీ చదవకుండా పూర్వకాలం వచ్చిన మహాత్ముల గురించి, మహర్షుల గురించి, యోగుల గురించి, అవతార పురుషుల గురించి ఏమీ తెలియకుండా బుద్ధిరంతటి వాడు గొప్పవాడు రాలేదని చెవట నీకు తగునా అంటాడు వాడు. ఇది నీకు తగునా? నీకు వరల్డ్ హిస్టరీ ఏమైనా తెలుసా? పూర్వం కూడా అనేక మంది వచ్చారు, వండర్ఫుల్. కృష్ణుడు అంటాడు గీతలో, ఎప్పుడైనా అధర్మం అధర్మం కనుక ధర్మం క్షీణించిపోతాంటే, అధర్మం పెచ్చు పెరిగిపోతాంటే, ఎప్పుడు అవసరమైతే నా శరీరాన్ని, ఏదో ఒక శరీరాన్ని సృజించుకుని మళ్ళీ భూమి మీదకి వస్తానంటాడు కృష్ణుడు. అంతకంటే అతీతంగా చెప్పాడు గౌతమ బుద్ధుడు. ఈ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ కృష్ణుడు ఎలా చెప్తే కృష్ణుడికంటే అతీతంగా చెప్పాడు బుద్ధుడు. బుద్ధుడు ఏమన్నాడంటే, అవసరమైతే ఈ బుద్ధుడే రావక్కర్లేదు, ఎవడైనా జ్ఞానం సంపాదించినా కూడా బుద్ధులతో సమానం. అవసరమైతే వీడే రావక్కర్లేదు, ఇటువంటి వాడు ఎవడన్నా ఒకడు వచ్చి సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాడు, ఈ బుద్ధుడే మళ్ళీ రావక్కర్లేదు, ఎవరొక్కడ మంచి చెయ్యాలి, నేనే వస్తాను, బుద్ధుడు ఎక్కడ చెప్పలేదు. అడుగు బుద్ధుడు, అక్కడ మంచి జరగాలి, నేనే చెయ్యాలని అక్కడ ఉంది ఇంకోటి చేయొచ్చు కదా, అదే నేనే వస్తానని ఎక్కడ చెప్పలేదు. బుద్ధుడు వండర్ఫుల్ ఒక చివరి వాక్యం ముగింపు వాక్యం అద్భుతంగా చెప్పాడు. అది మన ఉపనిషత్తుల్లో, మన పురాణాల్లో, మన వేదాలలో లేని అందాలు. కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. ఇక బుజ్జి ఉన్నాడు అక్కడ, బుజ్జి కూర్చున్నాడు. ఆ బుజ్జి ఉన్నాడు అనుకోండి, ఆ బుజ్జి కూర్చున్నాడు అనుకోండి, ఆ బుజ్జి బాగా తపస్సు చేస్తున్నాడు అనుకోండి, బాగా ధ్యానం చేసేస్తున్నాడు అనుకోండి అనుకోండి, మాట్లాడు బాగా పుణ్యకర్మలు కూడా చేస్తున్నాడు అనుకోండి అనుకోండి, లోపల ఈవేళ అశాంతిగా ఉన్నాం, ఈవేళ శాంతిగా ఉన్నాడు అనుకోండి బుజ్జి అనుకోండి, మనం ఈవేళ శాంతిగా ఉన్నాం అనుకోండి, లోపల మనం ఉన్నాము భగవంతుడికి భిన్నంగా, చైతన్యానికి భిన్నంగా, చైతన్యానికి వేరుగా మనం ఉన్నాము. మనం ఉన్నామని అనుకున్నప్పుడు, మనం వేరే చైతన్యానికంటే వేరుగా మనం ఉన్నాం అనుకున్నప్పుడు, ఈవేళ శాంతిగా ఉన్నా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఈవేళ శాంతిగా ఉన్నా రేపు మళ్ళీ అశాంతి నీకు, నీవి ఈ అశాంతి నిన్ను రేపే వెంటాడుతుంది. కారణం ఏంటి, నువ్వు ఉన్నావనుకున్నప్పుడు నువ్వు లేవసలు, ఉన్నది చైతన్యమే, ఉన్నది బ్రహ్మమే, నువ్వు లేవసలు. కానీ నువ్వు లేని నువ్వు ఉన్నావు, ఉన్నావు అనుకున్నంత రోజులు తెరబడి, సంవత్సరాలు తెరబడి అరణ్యాలకు వెళ్ళి ఎన్ని యోగాలు అభ్యసించినా, ఎన్ని తపస్సులు చేసినా నిన్ను అశాంతి విడిచిపెట్టదు. ఆనంద్ ఇది ఫైనల్ వర్డ్, ఇది లాస్ట్ వర్డ్, ఇట్ ఇస్ ఎ ట్రూ వర్డ్, ఇట్ ఇస్ అల్టిమేట్ వర్డ్. బుద్ధుడు చెప్పింది ఫైనల్, నీకు ఇష్టమైతే తీసుకోండి, అది ఊసేయని బయటికి, నీకు కాంప్రమైజ్ అనే సమస్య లేదు. చైతన్యానికంటే భిన్నంగా నువ్వు ఉన్నావనుకున్నంతకాలం ఎన్ని తపస్సులు చెయ్యి, నీకు నేను అశాంతి విడిచిపెట్టను. ఎంత తపస్సు చేసినా సరే, లేదా ఉపవాసాలు ఉన్నా సరే, ఎన్ని చెయ్యి, ఎన్ని ఘనకార్యాలు సాధించు, ఎన్ని ఘనకార్యాలు సాధించు, కానీ నేను ఫలానా వ్యక్తిని, భగవంతుని కంటే, చైతన్యాన్ని కంటే, బ్రహ్మం కంటే భిన్నంగా ఉన్నాను, అది వేరు నేను వేరు అనే భిన్న భావం నీకు ఉన్నంతకాలం. నువ్వు ఎంత ధ్యానం చేసినా, ఎన్ని జపతపాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంత సత్కర్మ చేసినా నిన్ను అశాంతి వెంటాడుతూనే ఉంటుంది. ఆనంద్ ఇట్ ఇస్ అల్టిమేట్ వర్డ్. ఏ యుగం తీసుకెళ్ళినా ఇంతకు మించి చెప్పేది రాదు. మన పురాణాల్లో కూడా ఇంత వైభవం కనపడదు. అంత సాక్రిఫైస్ చేసి, అంత సఫరంకు గురయ్యి, నేను ఇన్ని భోగాలు విడిచిపెట్టేశాను, రోజు 1,000 ఆవులు ఇచ్చే కొంపను నేను విడిచిపెట్టి బయట, 1,000 ఆవులు పాలు ఇచ్చే కొంపను విడిచిపెట్టి బయటకు వచ్చానని తలంపు రాలేదు వాడి బుద్ధుడు. వాడికి జ్ఞానం రాకుండా ఎక్కడ, వాడికి జ్ఞానం, వాడి జ్ఞానం కోసం తిరగక్కర్లేదు. జ్ఞానం వచ్చి, శాంతి వచ్చి, నిర్మాణ సుఖం వచ్చి, మోక్ష సుఖం వచ్చి వాడిని వరిస్తుంది వాడి బుద్ధుడు. మనం జ్ఞానం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, జ్ఞానమే మన దగ్గరికి వస్తుంది. ఎటువంటి హృదయం, ఆ విషయాలు మన హృదయం ఉన్నప్పుడు. ఇంకోటి నేర్చుకోండి, మీరు ఎవరిని చూసినా మనస్తోడు చూడకండి, ఎవరిని చూసినా మనస్తోడు చూడకండి, జ్ఞానంతో చూడండి, మీకు హెచ్చు తగ్గులు తగ్గిపోతాయి. మీరు ఎవరిని చూసినా మీ మనస్తోటి మటుకు చూడకండి, జ్ఞానంతో చూడండి, మీకు హెచ్చు తగ్గులు తగ్గిపోతాయి. హెచ్చు తగ్గులు తగ్గిపోవటం కాదు, మీ జీవితం సుఖంగా, మీరు బతుకున్న 4 రోజులు దుఃఖం లేకుండా బతకొచ్చు. మీరు ఇంట్లో వాళ్ళని చూడండి, బయట వాళ్ళని చూడండి, చైతన్యంతో చూడండి, జ్ఞానంతో చూడండి, ఆత్మతో చూడండి, మనస్తో చూడటం మానేయండి, అహంకారంతో చూడటం మానేయండి. మీరు బతుకు తర్వాత, చనిపోయిన తర్వాత ఏదో అవుతాం, బతుకున్న 10 రోజులు సుఖంగా బతకొచ్చు. మనస్తో మనకి చూడకండి, ఎవరిని కూడా మీ మనస్తో చూడకండి. వాళ్ళకి టైం, ఇలా పుస్తకం తీస్తున్నాం కానీ ఎవరికి వెళ్ళలేకపోతున్నాం. ఆ నిర్వాణ శాంతి, ఆ నిర్వాణ సుఖం లోపల ప్రవేశించి ఊగిస్తుంటే మనం ఎదురకి వెళ్ళాం. నువ్వు జ్ఞానం సంపాదించడానికి ఇతరులు నీకు అడ్డు రావటం లేదు. నీ బలహీనతలు, నీ కోపాలు, నీ తోపాలు, నీ రాగద్వేషాలు, నీ ఇష్టాయిష్టాలు, నీ మనస్సులో ఉన్న కంటే నీకు జ్ఞానం కలగకుండా అడ్డు వస్తుంది. కానీ బయట వాళ్ళు ఎవరో నీకు అడ్డు రావటం లేదు. బయట వాళ్ళు అడ్డు వస్తున్నారనుకోవటం నీ అజ్ఞానాన్ని గుర్తుంది. నా నీ లోపల బలహీనతలు నీకు అడ్డు వస్తున్నాయి. ఈశ్వరుడు దయ లేకుండా, సత్పురుషుడు స్నేహం లేకుండా, సద్గ్రంథాలు పఠించకుండా ఒక్క వాసనలోంచి బయటకు రాలేదు. కనీసం సిగరెట్ కాల్చే అలవాట్లోంచి కూడా బయటకు రాలేదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. సజ్జన సాంగత్యం లేకుండా, సద్గ్రంథాలు పఠించకుండా, హోలీ కంపెనీ లేకుండా, ఎంతో కొంత సత్కర్మ చేయకపోతే కనీసం పెద్ద పెద్ద అలవాట్లు, ఒక సిగరెట్ కాల్చే ఒక స్మోకింగ్ హ్యాబిట్లోంచి కూడా మనం బయటికి రావాలి. ఈశ్వరుని దయ లేకపోతే, ఈశ్వరుని కృప లేకపోతే, కనీసం మనం స్వార్థాన్ని విడిచిపెట్టి ఏదైనా ఒక మంచి ఆలోచన మన జీవితంలో ఎప్పుడైనా చేసాం, కనీసం ఒక చిన్న ఆలోచన, మన స్వార్థాన్ని ఒక పక్కన పెట్టి ఏదైనా ఒక చిన్న మంచి విషయాన్ని ఆలోచించగలిగాము. వందేళ్ళు జీవించు, ఎవరు అడ్డు రావటం లేదు. నీ లోపాలే, నీ బలహీనతలే, నీ బుద్ధిలో ఉన్న దోషాలే, నీ ఆలోచనలో ఉన్న పొరపాటు, అదే నీ జ్ఞానం రాకుండా నీకు నువ్వే అడ్డు వస్తున్నావు. ఎవరు ఇతరులు అడ్డు రావటం లేదు. నీ వ్యక్తి భావన అడ్డొస్తుంది. ఐఎమ్ సోన్ సో, ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్, ఐఎమ్ ఎ పూర్ మ్యాన్, ఐఎమ్ ఎ లెర్నెడ్ మ్యాన్. నువ్వు కాని దానితో తాదాత్యం పొందుతున్నావు, నువ్వు కాని దానితో తాదాత్యం, ఏ విషయాలతో తాదాత్యం పొందుతున్నావు ఆ విషయాలే నీకు అడ్డొస్తున్నాయి. సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఎవరి మీద రాళ్ళు రుబ్బకం. కొంతమంది భక్తులు ఎలా ఉంటారో కొంతమంది చెప్పాడు ఈ మధ్యన ఒక పెద్ద మనిషి, నోటితోటి రామా రామా అంటూ ఉంటారు, కృష్ణ 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 అంటారు, గోవింద గోవింద అంటూ ఉంటారు, అరిహి అరిహిగా ఉంటారు, చేతులు నిండా రాళ్ళు పెట్టుకుంటారు. ఎవడు మీ ఎవడిని రాళ్ళు పెట్టుకూడదామని చూస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు అలా ఉంటారని గీతా గంగా గాయత్రి గోవింద అంటూ ఉంటారు. ఓ గోవింద గోవింద గీత గంగా గాయత్రి గోవింద గోవింద రామ కృష్ణ వాసుదేవ వాసుదేవ నోరు ఎలా పలుకుతారంటుంది. ఆ చేతిలో రాళ్ళు ఉంటాయి, ఈ రాళ్ళు ఇచ్చుకుని ఎవరిని పడదామని ఆలోచిస్తూ ఉంటారు. నోరేమో నామాన్ని చేస్తూ ఉంటుంది, ఈ రాయి పెట్టి ఎవరిని కొడదామని మనసు ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా భక్తుల్లాగే కనిపిస్తారు. నోడిచోడు రామనామం, చేతిలో రాళ్ళు, ఎవడికి ఒకటికి అపకారం చేయటానికి. ఇదంతా భక్తి, ఇదంతా జ్ఞానమా. నోరు పలికేది గోవింద గీత గంగ. అది కానీ ఈశ్వరుని దయ లేకపోతే ఒక కపటంలోంచి బయటికి రాలేము. పెద్ద పెద్ద గొడవలు, సాక్రిఫైస్, సఫరింగ్ అంతా వదిలేయండి, ఒక కపట బుద్ధిలోంచి బయటకు రాలేము. నిష్కపటి కాని వాడికి జ్ఞానమా, నిష్కపటి కాని వాడికి శాంతే. లోపల కపటం పెట్టుకుని ఆ కపటం తొలగించుకోవడం మానేసి దాన్ని ఎలిమినేట్ చేయకుండా నువ్వు జ్ఞానం కోసం అపేక్షిస్తావు ఎందుకు? నువ్వు పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకో, అప్పుడు ఆశించవలసింది ఏదో ఆశించు. అయితే నీకేదో సంస్థలున్నాయి అనుకుంటారు కొంతమంది. మాకు చాలా సంస్థలు ఉన్నాయనుకో, ఈ సంస్థలని కల్పించే దేవుడు కల్పించడం, నీ మనస్సే కల్పిస్తుంది. ఈ సంస్థలని దేవుడు కల్పించడం లేదు, నీ మనస్సే కల్పిస్తుంది, నీ దేహభావన కల్పిస్తుంది. పలానా దేహం నాది, పలానా పేరు నాది, పలానా పరిస్థితిలో నేను ఉన్నాను. నువ్వు ఊహించుకోవటంలో నీకు సంస్థలు వస్తున్నాయి. ప్రత్యేకంగా సంస్థలు అంటే ఏమీ లేదు. కొంతమందికి తాడు బంగారం ఉండదు, శుభ్రంగా రాత్రి 9 నిద్రపోతారు, 6 మెడుకు రాదు వాళ్ళు. కొంతమంది తింటానికి కూడా చిన్న ఉండదు, ఒక ఏ రోజున రెక్కడితే ఆ రోజున డొక్క ఆడుతుంది, కానీ హాయిగా నిద్రపోతారు. వాళ్ళ భాగ్యం ఎప్పుడు నిరంతరం ఆముదం పుచ్చుకుని మొక్కలాగా రోడ్ల మీద తిరిగి ఉండదు, మనదే భాగ్యం. రమణ మహర్షి గారు అన్నారు, నీకు దోమతెర ఉంటుంది, ఏసీ ఉంటుంది, తల కింద 2 టెక్కలు ఉన్నాయి, కాళ్ళ కింద 2 టెక్కలు ఉన్నాయి, సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి, టేబుల్ ఫ్యాన్లు ఉన్నాయి నీకు, కానీ నిద్ర పట్టడం లేదు నీకు. ఇట్లన్నింటి వల్ల ప్రయోజనం ఏంటన్నాడు. సీలింగ్ ఫ్యాన్ ఏం చేసుకుంటావు, నీకు నిద్ర పట్టకపోతే ఇవన్నీ ఎందుకు చేసుకున్నావు? నిద్ర పట్టడం ఇవన్నీ ఉండి నీకు నిద్ర పట్టకపోతే ఇటు ప్రయోజనం ఏముంది? నీకు అన్ని సంపదలు ఉన్నాయనుకో, నీకు శాంతి లేదనుకో, అశాంతితో ఉన్నావునికి వీటి వల్ల నీకు ప్రయోజనం ఏంటి అసలు? ఈ చదివి ఏం చేసుకుంటావు, ఈ డబ్బు ఏం చేసుకుంటావు, ఈ గౌరవం ఏం చేసుకుంటావు నీకు సుఖం లేనప్పుడు? తర్వాత ఇంకోటి ఎవళ్ళు వచ్చి మనల్ని సుఖపెడతారని ఎప్పుడు కనిపెట్టుకుండకండి. తర్వాత ఎవళ్ళు వచ్చి మీ మనస్సును నిగ్రహించడానికి సాకరి, మీ మనస్సును మీరే నిగ్రహించుకోవాలి, మీరు మీ బుద్ధిని మీరే అదుపు చేసుకోవాలి. మీ సుఖం కోసం ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడద్దు. ఎవళ్ళు వచ్చి మనకు సాధన చేసి పెడతారు అనుకోకండి, మీ అంతా మీరు సాధన చేసుకోండి. ఎవళ్ళు వచ్చి మనం సుఖపెడతారు అనుకోకండి, మీ అంతా మీరు సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మన సుఖానికి ఇతరుల మీద ఆధారపడటం ఏంటి అసలు? అది దరిద్రానికి గుర్తుంది. మీరు ఇంట్లో కూడా మీ డ్యూటీ మీరు చేయండి అంతవరకే. రామకృష్ణుడు అంటాడు, వండర్ఫుల్ టీచర్. మీ ఇంట్లో పని మనిషి ఎవరైనా ఉన్నారనుకోండి, మీ ఇంట్లో పని మనిషి ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ పని మనిషి ఏం చేస్తుందంటే మీ ఇంట్లో పిల్లలు నేర్చుకుంటుంది, అంట్లు తోముతుంది. మీరు ఎక్కడైనా సినిమాకి వెళ్తే సినిమాకి వచ్చి లోపల మీ పిల్లల్ని ఆడిస్తూ ఉంటుంది, మీ ఇంట్లో ఉన్న బంగారం అది పోకుండా చూస్తూ ఉంటుంది. అమ్మాయి అంటుందండి, అత్తయ్య అంటుంది అని పిలుస్తూ ఉంటుంది. రామకృష్ణుడు చెప్పిన కథ ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడో చూడండి. మీ ఇంట్లో పని మనిషి అన్ని పనులు చేస్తుంది, మీ ఇంట్లో వస్తువుల్ని మీకంటే బాగా చూస్తుంది. మీరు అక్కడ బంగారం అప్పచెప్పేసినా మీరు వచ్చేవరకు ఆ బంగారాన్ని మీకోసం కాసి పెడుతుంది. మీరు ఇచ్చేదంతా నెలకో బస్తా ఇస్తారు, రెండు బస్తా ఇస్తారు, అంత కాపలా కాస్త మీ ఇంట్లో ఉన్న పని మనిషి. కానీ తన ఉదయాంతరాలలో మీరు ఏడిస్తే ఏడుస్తుంది, మీరు సంతోషిస్తే సంతోషిస్తుంది. కానీ మీ ఆ పని మనిషి, మీ ఇంటి దగ్గర ఉన్న వంట మనిషి, మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ కంచాలు చెంబులు తోమే మనిషి మీతో పాటు ఉంటుంది. మీరు నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. కానీ ఇంట్లో బంగారాన్ని చూస్తుంది, ఐశ్వర్యాన్ని చూస్తుంది, బట్టలను చూస్తుంది, నగలను చూస్తుంది, ఇంట్లో అన్నీ చూస్తూ ఉంటుంది. కానీ తన ఉదయాంతరాలలో ఇది ఏది నాది కాదు అని అనుకుంటూనే ఉంటుంది. కానీ మీ బంగారాన్ని బాగా చూస్తుంది, మీ ఇంట్లో పిల్లల్ని బాగా చూస్తుంది. కానీ తన హృదయంలో ఈ పిల్లలు కానీ, ఈ బంగారం కానీ, ఈ పొలాలు కానీ, అది ఏమి, ఈ సిరి కానీ, అంటే ఈ సిరి అంటే లక్ష్మి, ఈ లక్ష్మి కా అంటే ఐశ్వర్యం, ఇదంతా ఉంటుంది. మీతో పాటు అన్నం తింటుంది, మీతో పాటు నడుస్తుంది, మీతో పాటు కూర్చుంటుంది, మీతో పాటు సినిమాకి వస్తుంది. కానీ ఐశ్వర్యం అంతా కాదు, నాది కాదని హృదయంలో ఎలా తెలుస్తుందా? పని చేస్తూ ఉంటుంది కానీ హృదయంలో ఇదంతా నాది కాదని. ఆ పని చేసే అమ్మాయికి ఎటువంటి భావన ఉంటుందో మీ ఇంట్లో మీరు అటువంటి భావనని పెంచుకోండి అని రామకృష్ణ పరమాత్మ చెప్తారు. మీకంటే ఎక్కువ మీ ఇచ్చే నెల బస్తాకి మీకంటే ఎక్కువ చాకరీ చేస్తుంది. అంతేకాదు మీకు ఏదైనా కష్టం వస్తే ఏడిస్తే మీతో పాటు కూడా ఏడుస్తుంది పని మనిషి. కానీ ఇదంతా నాది కాదని హృదయంలో తెలుస్తుంది. మీ ఇంట్లో మీరు అలా బతకండి, మీకు పని పూర్తి అవుతుంది, మీకు టెన్షన్ రావు, మీరు శాంతిగా ఉంటారు, సుఖంగా ఉంటారు, మీ ప్రాణం బయటికి వెళ్ళిపోవడం ఆరోగ్యంగా మరణిస్తారు. అశాంతిగా మరణించరు, శాంతిగా మరణిస్తారు. అనారోగ్యంగా మరణించరు, ఆరోగ్యంగా మరణిస్తారు. ఈ శరీరం వచ్చి వెళ్ళిపోయింది, ఈ శరీరం పాలకుల్లో కొంతకాలం ఉంది, ఈ శరీరం వచ్చి వెళ్ళిపోయిందని జాడ కూడా ఉండాలని మీరు అనుకోరు. అటువంటి నిశ్చలంగా జీవించి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ శరీరం పాలకుల్లో కొంతకాలం అటు ఇటు తిరిగాడింది అనే ధ్యాస కూడా మీరు లేకుండా వెళ్ళిపోతారు. అసలు ఇంకోటి మనం ఎలా బతకాలంటే, మన ఈ లోకంలోకి వచ్చి బయటికి వెళ్ళిపోయిన గుర్తులు కూడా మనకు అక్కర్లేదు. ఈ లోకంలోకి మనం ఇచ్చి ఓ 80 ఏళ్ళు బతుకుతాం అనుకోండి, మహా అనుకుంటే ఈ 80 ఏళ్ళు మనం జీవించి ఈ లోకంలోకి మనం వచ్చి బయటికి వెళ్ళిపోయిన గుర్తు కూడా అక్కర్లేదు. అలా గుర్తు లేకుండా వెళితేనే ఈశ్వరుని దయకి మనం పాత్రలు అవుతాం. ఇప్పుడు మీకు ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, మీ పని మనిషి ఏడుస్తుంది, కానీ ఏడ్చినది నాది కాదని అమ్మాయికి తెలుసు. మీరు కూడా మీ ఇంట్లో అలా బతకండి, అప్పుడు మీకు భగవంతుడి దయకి మీరు పాత్రలు అవుతారు. ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం జపం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల, స్మరించడం వల్ల పవిత్రం అవ్వాలి. అక్కడ తిరుపతి కొండ మీదకి వెళితే ఎవరో వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంటారు. గోవింద 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 మీరు కొండపైకి వెళ్ళండి, పెద్ద పెరుమాళ్ళు కొండపైకి వెళ్ళండి, ఎవరు వెంకటేశ్వరం వెంకటేశ్వరం అంటారు, గోవింద గోవింద గోవింద. గోవులు అంటే వాక్కులు, గో అంటే గోవులు అంటే వాక్కులు. గోవులు అంటే ఏంటి? వాక్ కేవలం ఆ గోవులే కాదు, గోవులు అంటే వాక్కులు. అంటే కృష్ణుడికి గోవిందుడు అనే పేరు వచ్చింది, కృష్ణుడినే గోవిందుడు అంటారు. కృష్ణుడికి గోవిందుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కృష్ణుడు చెప్పిన వాక్యాలే. మీకు అర్థమవుతుందా? కృష్ణుడు చెప్పినటువంటి వాక్యాలు ఆ గోవులు అంటే వాక్కులు. ఏమండి, ఆ కృష్ణుడు చెప్పినటువంటి వాక్యుల్ని మనం అర్థం చేసుకుని, అర్థం చేసుకుంటే ఆ కృష్ణుడు చెప్పిన వాక్యులను మనం అర్థం చేసుకుని, అర్థం చేసుకుంటే ఏమొస్తుంది మనకి? అర్థం చేసుకుని అనుష్ఠిస్తే, అనుష్ఠానంలో పెట్టుకుంటే మనకు ఆనందం వస్తుంది. అంటే ఏ వాక్యాలైతే, ఏ వాక్యాలైతే మనకు జ్ఞానాన్ని ఇస్తాయో, ఏ వాక్యాలైతే మనకు సుఖాన్ని తీసుకొస్తాయో, ఏ వాక్యాలైతే మనకు శాంతిని కలగజేస్తాయో, ఏ వాక్యాలను పూర్తిగా విశ్వసించి ఆచరిస్తే ఆనందం కలుగుతుందో, శాశ్వతమైన ఆనందం కలుగుతుంది, వాడే గోవిందుడు. అంటే గోవులు అంటే వాక్కులు, అంటే మనకు జ్ఞానం కలిగే వాక్కులు ఆయన ముఖత వచ్చినాయి. ఎవరు ముఖత? కృష్ణుని ముఖత. అంచేత ఆయన గోవిందుడు అనే పేరు వచ్చింది. అంచేత మనం గోవింద 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 అది మారు కొండపైన అదే, ఎవరు వెంకటేశ్వర వెంకటే గోవింద 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 అంటే వాక్యాలు. భగవంతుడు చెప్పిన గోవిందుడు చెప్పిన వాక్యాల్ని మనం రుచి చూసి అది దాని బుద్ధిలో మననం చేసుకుని, ఆ మననం చేసిన వాక్యాలను మనం మననం చేసుకుని, మననం చేసుకుని వాక్యాల్ని అనుభవంలోకి తెచ్చి, అనుభవంలోకి తెచ్చుకుంటే ఆనందం కలుగుతుంది. అటువంటి ఆనంద దాత, ఆ శాంతి దాత, ఆ కాంతి దాతే గోవిందుడు. జ్ఞానదాత, కాంతిదాత, ఆనందదాత. మనకి ఎటువంటి వాక్యాలు మనం వింటే, ఎటువంటి వాక్యాలు మనం చదివితే మనకు జ్ఞానం కలుగుతుందో, అటువంటి వాక్యాలు కృష్ణుడు చెప్పాడు కాబట్టి వాడు గోవిందుడు. గోవింద 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 ఎంత మధురంగా ఉందో చూడండి, నామం వండర్ఫుల్. ఎంత పలకటానికి కూడా, నోటి నిండా పలకటానికి కూడా ఈ గోవింద శబ్దం ఎంత బాగుందో చూడండి. చదివితే ఆ పుస్తకాలు చదవాలి. ఏమండి వాళ్ళు న్యూస్ పేపర్ చదివామండి? న్యూస్ పేపర్ లేదు, ఈడు ఆయన తిట్టడం, ఆయన ఈయన తిట్టడం, మరి అది అర్థం చేసుకుని తిట్టడం, ఇష్టాయిష్టాల మీద తిట్టడం, రాగద్వేషాల మీద తిట్టడం. అంటే మనం రోజు ఏది కనిపిస్తే, ఏ పేపర్ కనిపిస్తే చదివేసి మేము అధ్యయనం చేస్తున్నాం అనుకోవటం కాదు. అధ్యయనం అంటే ఏమిటంటే మీరు ఆ గ్రంథం చదవటం వల్ల మీకు మీకు జ్ఞానం కలగాలి, మీకు శాంతి కలగాలి. ఆ గ్రంథం పఠించడం వల్ల మీకేమవుతుంది? వైభవం కలగాలి, వైకుంఠ స్థితి కలగాలి. ఈ భూమి మీద ఉన్నా భూమి లేని, భూమి మీద లేని వాళ్ళతో సమానం అవ్వాలి. దేహం ఉన్నా దేహం లేని వాళ్ళతో సమానం అవ్వాలి. ఈ భూమే స్వర్గం కింద మారిపోవాలి. అటువంటి గ్రంథాలు చదవండి, తరించండి. అందుకని పేపర్ చదివారా? కాలక్షేపాన్ని చదివితే చదువుకోండి. అది ఒక అధ్యయనమా? అది స్వాధ్యాయమా? అది యజ్ఞమా? అది జ్ఞానయజ్ఞమా? ఏం చదివాడు? పేపర్ చదివితే అది అధ్యయనం, అది అధ్యయనం కాదు. భగవంతుడు చెప్పిన మాటలు చదవటం అధ్యయనం. అందుకని రాగద్వేషాలతో రాగద్వేషాలు పెట్టుకుని రాసే రాతల అధ్యయనం కాదు అది. గోవింద గోవింద గోవింద. కొంతమంది నాలుగు గాలు వస్తాయి, ఆ నాలుగు గాలు సాయంత్రం పడుకున్నప్పుడు అనుకోమంటా ఉంటారు మన పెద్దలు. ఒకటి నాలుగు గాలం, నాలుగు గాలం. ఒకటి గీత, రెండు గంగ, మూడు గాయత్రి, నాలుగు గోవిందుడు. సాయంత్రం నిద్రపోయే ముందు ఈ నాలుగు మీరు అనుకోండి. ఇంకో మూడు పేర్లు కూడా చెప్పాడు మన ముసలవాడు. మన ముసలవాడు అంటే వ్యాసుడు, మన తాతగారు. ఆడు ఆ వ్యాసుడు ఏం చెప్పాడంటే, ఆ ముసలవాడు ఏం చెప్పాడంటే మూడు పేర్లు చెప్పాడు. ఆ ముసలవాడు చెప్పిన మూడు పేర్లు ఏంటంటే అచ్యుత, అనంత, గోవింద. ఈ మూడు పేర్లు చాలు మీరు తరించడానికి. అచ్యుత, అనంత, గోవింద. అచ్యుతుడంటే చ్యుతి లేనివాడు. ప్రపంచం ఉన్నా ప్రపంచం లేకపోయినా, దేహం ఉన్నా దేహం లేకపోయినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా, ఇచ్చు వచ్చినా తక్కువ వచ్చినా, తన స్వరూపంలోంచి తన స్వభావంలోంచి ఎవడైతే జారడో వాడు అచ్యుతుడు. అనంతుడు, అనంతుడంటే అనంతుడు అంటే ఆది లేనివాడు, అంతం లేనివాడు. మొదలుంటే చివర ఉంటుంది, ఆది ఉంటే అంతం ఉంటుంది. ఆది లేకపోతే అంతం ఉండదు, మొదలు లేకపోతే చివర ఉండదు. అంటే ఆది లేనివాడు అంతం లేనివాడు, ఎప్పుడు ఉండేవాడు అనంతుడు. అడే వాడే గోవిందుడు. గోవింద గోవింద అచ్యుత అనంత గోవింద. సాయంత్రం నిద్రపోయేటప్పుడు అనుకోండి, మీకు సౌండ్ స్లీప్ వచ్చేస్తుంది. మీరు నిద్ర మాత్రం వేసుకున్న దానికంటే ఎక్కువ స్లీప్ వస్తుంది మీకు. అచ్యుత అనంత గోవింద అది భావాన్ని భావిస్తూ, ఆ శబ్దాల యొక్క ఆ నామాల యొక్క భావాన్ని మీరు గ్రహిస్తూ దాన్ని జుర్రుకుంటూ మీరు సాయంత్రం కనుక నిద్రపోతే మీకు గాఢమైన స్లీప్ వస్తుంది. మీ శరీరం అంతా కదా శవం కింద అయిపోతుంది, అంత నిద్ర వస్తుంది మీకు. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద అని నామాలు. ఈ నామామృతం ఇది. ఈ నామాలు మీరు 10 సార్లు అనుకుంటే మీరు మృత్యువులోంచి అమృతత్వంలోకి వస్తారు, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వస్తారు. అర్జున, జ్ఞానంతో సమానమైన వస్తువు ఈ సృష్టిలో ఏమీ లేదు. జ్ఞానంతో సమానమైన వస్తువు ఈ సృష్టిలో ఏమీ లేదు. జ్ఞానానికి మించింది ఎలా ఉంటుంది? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు, గ్రేటెస్ట్ ఫిజిస్ట్, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్, ఎక్కడో ఇక్కడి నుంచి నరసాపురం వెళ్ళటం కాదు, ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళటం కాదు. అయితే జ్ఞానం సంపాదించ సజ్జన సాంగత్యం కోసం, జ్ఞానాన్ని సంపాదించడం కోసం అవసరమైతే భూమి యొక్క అంచులు దాకా వెళ్ళు. ఇక్కడి నుంచి నరసాపురం వెళ్తే ఇక్కడి నుంచి భీమవరం కాదు. జ్ఞానం ఎటువంటిదంటే, జ్ఞానం మనల్ని పవిత్రం చేస్తుంది, జ్ఞానం మనకి ఏకాగ్రత కలిగజేస్తుంది, జ్ఞానం మనకు పెర్ఫెక్ట్ లైఫ్ని తీసుకొస్తుంది, జ్ఞానం మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శివుడు జ్ఞానదాత, విష్ణువు మోక్షదాత అంటారు. అంటే జ్ఞానం అన్న మోక్షం అన్న ఒకటే. తర్వాత మన జీవితంలో ఒకటి, మీరు చివరిలో ముగిస్తున్నాను, మీరు కాలం కూడా దేవుడితో సమానం. ఇవాళ వర్షంగా ఉందని అరగని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. ఏదో అయ్యోమయ్యో ఏదో ధోరణి వస్తుంది నాకు. ఏం చెప్తున్నా ఇప్పుడు, ఏం చెప్తున్నామ్మా? ఏంటి నీ మాటలు నీకు వినపడాలి కదా. అది కదా, మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, ఇతరులకు వినపడక్కర్లేదు, మనకు వినపడాలి కదా. అసలు మనం ఏదైనా ముందు చెప్పాను, మనం ఏదైనా మా ఇది నేర్చుకోండి, మనం ఎవరితో మాట్లాడేప్పుడు వాళ్ళకి వినపడక్కర్లేదు, అసలు మనకు వినపడాలి కదా. అది మీరు మాట్లాడే మాటలు మీకు వినపడాలి. మీరు ఉపదేశాలను చదువుతున్నారు, మీ ఉపదేశాలు అసలు మీకు వినపడాలి కదా. మళ్ళీ నేనే జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు, నరేన్ అది మళ్ళీ రిపీట్ చేస్తాను ముగింపులని. జ్ఞానం అంటే ఏమిటి? ఒక వాక్యంలో చెప్పాను, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఓ భగవంతుడు, నువ్వే కర్తవు, నేను అకర్తను, కానీ నాకు దుఃఖం ఎందుకు వస్తుంది? నువ్వు కర్తవు, నువ్వు అకర్తం అనుకోవటం, నువ్వు కర్తవు అనుకోవటం, నేను కర్తను అనుకుంటున్నాను. మనిషికి దుఃఖం రావటం ఇది ఒకటే కారణం ఉన్నారు, అది వదిలేయండి. ఇప్పుడు నేను మర్చిపోయింది ఇది కాదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి వాడికి దేహ ప్రారంభం ఉంటుంది. మనిషి తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్ళే వరకు ఎవరి జీవితం యూనిఫారంగా ఉండదు. పిఠాపురం రాజుగారు, పిఆర్ కాలేజీ కట్టించిన పిఠాపురం రాజుగారు అంటే ఆయనకి, చివరి రోజుల్లో ఆయన దగ్గర పనిచేసిన జవాన్ ఆయనకు అన్నం పట్టుకులు ఇచ్చేవాడు పిఠాపురం రాజుగారు. పిఆర్ కాలేజీ కట్టించారు పిఠాపురం రాజుగారు. చివరికి ఆయనకి చివరి రోజుల్లో బంధువులు అందరూ వదిలేస్తాయని ఆయన దగ్గర పనిచేసిన ఒక జవాను రోజు క్యారేజీ పట్టుకొని ఇచ్చేవాడు ఆయనకి. మీకు అదంతా వదిలేయండి, ఆ దేహ ప్రారంభం అలా ఉంది కాబట్టి అలా అలా గాయించారు యంత్రవాడికైనా. అంటే అంటే అది ఆ మనిషి అంటే ఆ దేహం ఆ ప్రారంభం అనిపించినప్పుడు పరిస్థితులు ఎలా వస్తాయి, అది నీకు అర్థమవుతుందా? ఆ మనిషి ఆ ప్రారంభం అనిపించినప్పుడు పరిస్థితులు అలా మళ్ళుతాయి. మీకు సుఖ ప్రారంభం ఉందనుకోండి, మీ దేహానికి అది నిత్యం కాదు, అది సత్యం కాదు. మీ దేహానికి దుఃఖ ప్రారంభం ఉందనుకోండి, అది నిత్యం కాదు, అది సత్యం కాదు. స్వప్నంతో సమానం ఇవన్నీ. మీకు వచ్చే సంతోషాలు స్వప్నంతో సమానం, మనిషి అనిపించే భోగాలు స్వప్నంతో సమానం, మనిషి అనిపించే దుఃఖం స్వప్నంతో సమానం. ఇవన్నీ వదిలేయండి. చివరి మాట ముగింపు మాట ఇది ఒకటే, మీరు గుర్తుపెట్టుకుని ఎవరింటికి వారు వెళ్ళిపోండి. ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి, ఎవరి దారి మీరు వెళ్ళిపోండి. హెచ్చు తగ్గులు వస్తే జీవితంలో హెచ్చు తగ్గులు ఉండాలి. ఎవరి జీవితం కూడా చనిపోయే వరకు యూనిఫారం కావండి. ఈ హైదరాబాద్లో ఈ మధ్యన ఒక 50 కోట్లు సంపాదించిన పెద్ద మనిషి మాట అన్నాడు. అక్కడ మా చిన్నతనంలో ఉండే ఆయన చిన్నతనంలో పావర్టీ అనుభవించాడు. ఎవరైనా తెల్లటి బట్టలు కట్టుకుంటే అటువంటి బట్టలు నేను కట్టుకోగలను అనుకున్నవాడు. ఎవరైనా కొంచెం శుభ్రమైన బట్టలు వేసుకున్నాడు అనుకోండి, నా జీవితంలో ఎప్పుడైనా అటువంటి బట్టలు వేసుకోగలనా అని ఒకరు అనుకున్నాడట. ఆయన ఇప్పుడు 50 కోట్లు సంపాదించాడు, అది వదిలేయండి. ఈ మాట చెప్పడం కోసం నేను చెప్ప, అంటే ఏ మనిషి జీవితం యూనిఫారంగా ఉండదని చెప్పడం కోసం చెప్తున్నాను. ప్రారంభాన్ని మీ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టాను, కానీ లక్ష్యం, గమ్యం, డెస్టినేషన్, గోల్ మోక్షాన్ని పెట్టుకోవాలి. మీకేమైనా దారిద్ర్యం వస్తే కంగారు పడిపోకండి, సంపద వస్తే పొంగిపోకండి. మీ దేహ ప్రారంభంలో ఏదైనా అధికారం రాకపోతే బాధపడకండి, అధికారం వస్తే పొంగిపోకండి. అబ్రహం లింకన్ రోజు ఓడిపోవటమే పని, ఓడిపోయి 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 ఒక్కసారి అమెరికా బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అబ్రహం లింకన్ జీవితం పొడిగినా ఓడిపోవటమే, ఓడిపోయి ఓడిపోయి చివరికి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఏంటంటే మీ జీవితం ఇంకా ఓడిపోవటమే పని అని అబ్రహం లింకన్ అడిగారు. నాకు పోటీ పెట్టడం అలవాటు, ప్రజలు నన్ను ఓడించడం అలవాటు అని చెప్పుకోడారు. వాళ్ళ అలవాటు నా వాళ్ళు మాట్లాడలేదు, నా అలవాటు నేను మాట. వారికి యాదాలాపంగా అన్న మాటలు డెమోక్రసీకి నిర్వచించి గవర్నమెంట్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ అని యాదాలాపంగా ఎక్కడ అన్నాడు ఈ మాట ఒక చిన్న గ్రామంలో? అది డెమోక్రసీకి నిర్వచనం అయి కూర్చుంది. గవర్నమెంట్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్. ఇదంతా వదిలేయండి. ఎందుకు చెప్తున్నానంటే దేహాన్ని ప్రారంభానికి వదిలేయండి. నీకు ఏదైనా గౌరవం వస్తే గౌరవం వస్తా ఉంటుంది, అగౌరవం వస్తే అగౌరవం వస్తూ ఉంటుంది, పైసలు వస్తే పైసలు వస్తే, చదువు వస్తే చదువు వస్తుంది, అని లోకానికి సంబంధించిన గొడవలు. కానీ మీరు గమ్యాన్ని మోక్షాన్ని పెట్టుకోండి, మోక్షం సంపాదించాలి. మోక్షం అంటే ఆత్మజ్ఞానం. మోక్షం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం, ఆత్మ విద్య. మీరు మీ పని మీరు ఇంటికాడు మీరు పని మీరు చూసుకోండి. మనం పని దొంగలు అవ్వకూడదు. మన పని మీ పని ఏదో భగవంతుడు మీకు ఏ పని అయితే కేటాయించాడో ఆ పని మీరు శ్రద్ధగా చేసుకోండి. అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు, అవినయం పనికి రాదు. మీ పని అది మీరు శ్రద్ధగా చేసుకోండి, శ్రద్ధగా చేసుకోండి. కానీ మీ ఆలోచన, మీ దృష్టి, మీ ఏకాగ్రత, మీ దృష్టి, మీ బుద్ధి మోక్షం మీద ఉండాలి. డూ ఆర్ డై. ఈ పనులు మీరు చేసుకోండి, కానీ మనం మోక్షాన్ని సాధించాలి. మోక్షం అంటే అజ్ఞానంలోంచి విడుదల, బంధంలోంచి విడుదల. మోక్షం అంటే శాశ్వతమైన స్థానం, శాశ్వతంగా దుఃఖం లేకపోవటం, శాశ్వతమైన స్థానం, శాశ్వతమైన శాంతి, అన్లిమిటెడ్ పీస్, అన్బోరన్ పీస్. అంతలో వ్యాపించిన శాంతి. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు మీరు అంత దూరం వెళ్ళద్దు? నేను శాంతిగా ఉన్నాననుకోండి అనుకోండి, ఈ పంచభూతాలు శాంతిగా ఉన్నట్టు అనిపిస్తుంది, మీరందరూ శాంతిలో ఉన్నట్టు అనిపిస్తారు, మీరందరూ సుఖంగా ఉన్నట్టు అనిపిస్తారు. నేను దుఃఖంగా ఉన్నారనుకోండి, మీరందరూ ఏదో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది, మీరేదో అశాంతిలో కొట్టుకుపోతున్నారు అనిపిస్తుంది. నేను శాంతిగా ఉంటే ప్రకృతి శాంతిగా ఉంటుంది, మీరు శాంతిగా ఉంటారు, పంచభూతాలు శాంతిగా ఉంటాయి, నా శాంతి అంతటా కనిపిస్తుంది. నాలో ఏదో ఉందది బయట కనిపిస్తుంది, కానీ నాలో లేనిది బయట ఏమి కనపడదు. మీలో మీ లోపల దుఃఖం ఉంటే లోకమంతా దుఃఖంగా కనిపిస్తూ ఉంటుంది, మీ లోపల అశాంతి ఉంటే లోకమంతా అశాంతితో కాలిపోతున్నారనిపిస్తున్నా మీకు. మీ లోపల ఏది ఉందో బయట ఎందుకు కనిపిస్తుంది, కానీ లోపల లేనిది బయట ఏం కనపడదు. అంచేత సోదర మహాశివులారా, ఆత్మ బంధువులారా, మీరందరూ ఆత్మ బంధువులు మాకు, మీరందరూ మాకు బంధువులే, ఆత్మ బంధువులు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, గమ్యం గోలు మటుకు మోక్షాన్ని పెట్టుకోండి. అలాగే మోక్షం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మశాంతి. మీరు గమ్యాన్ని కనుక దృష్టిలో కనుక గమ్యం మోక్షం, ఆ పరమాత్మ, ఆ పరమార్థాన్ని ఉన్న వస్తువు సద్వస్తువు ఒకటి ఉంది. మీరు ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఆ ఉన్న వస్తువే ప్రకాశం, అది ఉండటం వల్ల తెలియబడుతూ ఉంటుంది. అటువంటి ప్రకాశాన్ని మీరు చేతగలిగితే రూపాన్ని ఒక పక్కన పెట్టి నామాన్ని ఒకరిని పెట్టి ధ్యానం చేయండి. నామరూపాలను పక్కన పెట్టి మీకు ఒకవేళ చేతనైతే, అది మీకు చేత కదనుకోండి, నామరూపాలు సపోర్ట్గా తీసుకోండి. మీకు చేతనైతే నామాన్ని ఒక పక్కన పెట్టండి, రూపాన్ని ఒక పక్కన పెట్టండి, ఉన్న చైతన్యాన్ని, ఉన్న వెలుతుర్ని, అదే సత్యం, అదే సత్వం, అదే జ్ఞానం, అదే ఉండటం. ఉన్నదంటే అది, ఆ లోకం ఉన్నా ఉంటుంది, లోకం లేకపోయినా ఉంటుంది, శరీరం ఉన్నా ఉంటుంది, శరీరం లేకపోయినా ఉంటుంది. బయట పరిస్థితులతో అది ఆధారపడి ఉండదు, ప్రకృతి మీద ఆధారపడి ఉండదు, పంచభూతాల మీద ఆధారపడి ఉండదు. ఉన్నదేది ఉంది, అది ఎలా ఉంటుంది, అది సత్యం, అది ప్రియం. దాన్ని మీరు ఆ నామరూపాలైన ఆ వస్తువుని మీరు ధ్యానం చేయగలిగితే చేయండి. అది మీరు డైరెక్ట్గా వస్తువుని ధ్యానం చేయలేరనుకోండి, వెంకటేశ్వరము రాముడు ఒక రూపాన్ని నామాన్ని సపోర్ట్గా పెట్టుకోండి, లేకపోతే గురువుని సపోర్ట్గా పెట్టుకోండి. అది మీ ఇష్టాన్ని బట్టి మీరు చేయండి, కానీ గమ్యం మటుకు మోక్షాన్ని పెట్టుకోండి. మన గోల్ అదే, అదే స్వామి వివేకానంద అదే చెప్తాడు, ఎరైజ్ ఎవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్ టిల్ ది డెస్టినేషన్ ఈజ్ రీచ్. మీరు శాంతిలో ఇలా ఊగిసలాడుతూ ఉండాలి, ఆనందంలో, శాంతిలో, సుఖంలో. సుఖం అంటే అలౌకిక సుఖం, ఆ సుఖంలో మీరు ఊగిసలాడుతూ ఉండాలి. ఎడు చూసిన సుఖమే, ఎడు చూసిన శాంతి, ఎడు చూసిన ఆనందమే. పైకి చూస్తే ఆనందం, కింద చూస్తే ఆనందం, ఇంటిలో ఆనందం, ఇంట్లోంచి బయటకు వస్తే ఆనందం. శరీరం విడిచిపెట్టి మీరు బయటకు పోతున్నారనుకోండి, ఆ శరీరం విడిచిపెడతామని తలంపు కూడా మీకు ఉండదు. అటువంటి ఆనందాన్ని ఊగిసలాడుతూ ఉంటారు. శరీరం ఉండటం వల్ల మీకు లాభం లేదు, శరీరం పోవటం వల్ల మీకు నష్టం లేదు, లోకం కనిపించడం వల్ల మీకు లాభం లేదు, లోకం కనిపించకపోవటం వల్ల నష్టం లేదు. మీరు మీరుగా ఉంటారు. అటువంటి స్థితి పొందటాన్ని దాన్ని గమ్యంగా పెట్టుకోండి. అదే మీ లక్ష్యం, అదే మీ గోళ్ళు, అదే మీ డెస్టినేషన్. ఎయిమ్ హై అండ్ ఎయిమ్ అట్ ది హైయెస్ట్. ఆ సద్వస్తువుని సంపాదించడం కోసం, ఆ సత్యాన్ని సంపాదించడం కోసం ఐన్స్టీన్ అంటాడు, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ సోదర మహాశైలర్, అవసరమైతే ప్రపంచం యొక్క అంచుని దారట మీరు ప్రయాణం చేయండి, ఆ వస్తువుని తెలుసుకోవటం కోసం. ఎక్కడ పాలకొల్లుని నరసాపురం కాదు, ప్రపంచం యొక్క అంచుల దాకా ప్రయాణం చేయండి అవసరమైతే. అలాగే మీకు రోగం పోకుండా ఆరోగ్యం రాదు, మీకు అజ్ఞానం పోకుండా జ్ఞానం రాదు, మీ అశాంతి పోకుండా శాంతి రాదు. ఉంటే అశాంతి అని ఉండాలి, లేదా శాంతి అని ఉండాలి. మీ శరీరంలో రోగం ఉందనుకోండి, అది నశించకుండా ఆరోగ్యం, మేము ఆరోగ్యంగా ఉన్నామండి అనారోగ్యంగా ఉన్నామని ఎవరో చెప్పరు. ఉంటే ఆరోగ్యం ఉండాలి, లేకపోతే అనారోగ్యం ఉండాలి. ఉంటే శాంతి ఉండాలి, లేకపోతే అశాంతి ఉండాలి. ఉంటే మీరు మోక్షంలో ఉండాలి, లేకపోతే బంధంలో ఉండాలి. అటువంటి మోక్షాన్ని మీరు గమ్యంగా పెట్టుకోండి. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద. అంటే ఈ నామం ఉచ్చారణ చేసినప్పుడే మనకి ఇంత ఆనందం వస్తుందంటే, ఆ నామంలో తాత్పర్యం మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆ దృష్టి మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఊహించు. అది మన ఊహ కాదు, ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. అచ్యుత అనంత గోవింద. ఓ శాంతి శాంతి శాంతి.